ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని మనం చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రాముఖ్యం తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఆశీర్వాదానికి కర్తవు నాయన, ఆశీర్వదించి దేవుడు నాయనామి స్తోత్రాలు, నాయనామి స్తోత్రాలు, నాయనామి స్తోత్రాలు, వందనాలు. అయ్యా, శపించేవాడు కూడా మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో సజీవుడు అయిన నీ పాదాల వద్దకు వచ్చాం నాయన. నా వద్దకు వచ్చే వారిని నాయన నేనెంత మాత్రం త్రోసివేను అన్నారు. నీ వద్దకు వచ్చే వారిని ఒట్టి చేతులతో పంపేవారు కాదు. ఉదయాన్నే నీ వాక్ కొరకు, నీ సన్నిధి కొరకు, జీవము కలిగిన నీ మాట కొరకు మేమందరం కూడి వచ్చాం ప్రభువా. నీ స్వరం వినడానికి, నీ సన్నిధిని అనుభవించడానికి, మా అంతరంగాన్ని ప్రభువా మేము పరీక్ష చేసుకోవడానికి సహాయం చేయండి. తీసుకొచ్చిన కాలర్స్ని బట్టి మీకు స్తోత్ర, కాల్ టైకర్స్ని బట్టి మీకు స్తోత్ర. దీవెనకరంగా, ఆశీర్వదకరంగా, మీకు మహిమకరంగా కార్యక్రమం అంతటిని జరిగించమని, మీ ఏర్పాటు ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు తీసుకొని రమ్మని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మనుషులను మరుగుపరిచి మీ మహిమను కనపరచమని బ్రతమాడుకుంటూ, ప్రతి విధమైన ఆటంకమును, ప్రతి విధమైన అభ్యంతరమును దూరపరుస్తూ, యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మన పితరుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న లేఖన భాగాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆయన అబ్రహాము గారితో మాట్లాడుతున్న ఈ లేఖన భాగంలో మనందరికీ ఇష్టమైన మాటలు, మన దృష్టిని ఆకర్షించే కొన్ని మాటలు ఉన్నాయి. వాటిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. రెండవ వచనంలో 3వ వచనంలో మొత్తంగా 5 సార్లు ఒక మాట, ఒక పదం రిపీటెడ్ గా కనబడతా ఉంది. ఆశీర్వాదం, ఆశీర్వాదం అన్న పదం 2-3 వచనాల్లో 5 సార్లు కనబడతా ఉంది. శపించేదను అన్న పదం కూడా 3వ వచనంలో కనబడుతుంది. కాబట్టి శాపం కొరకు మనం చూడడం లేదు, కానీ ఈరోజు ప్రత్యేకంగా మనందరి దృష్టిని ఆకర్షించేది మనందరికి ఇష్టమైన మాట, బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటం, దేవుని యొక్క దీవెనలు పొందుకోవటం, దేవుని చేత దీవించబడడం అన్నది మనందరికీ ఉన్న ఆశ. ఉదయకాల సమయంలో అందుకొరకు కదా మనం వచ్చాం. దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదం అని ఆయన పాదాలలోకి వచ్చాం కదా. ఆయన ఆశీర్వాదానికి కర్త, ఆయన తప్పకుండా మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మనం దీవెనకరంగా ఉండాలంటే, నిజముగా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, ఆయన ఏమి ఇస్తానంటున్నాడు, మనం ఆయన వద్ద నుంచి ఏం పొందుకోగలము, ఇవన్నీ విషయాలు కూడా ప్రభు యొక్క సహాయాన్ని బట్టి ఉదయకాల సమయంలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆశీర్వదిస్తాను అని ఆయనే మాట్లాడుతూ ఉన్నారు. ఆశీర్వాదం అనేసరికి సహజంగా మనం అనుకునేది పొందుకోవటం అని మనం అనుకుంటాం. నిజమే కదా, ఆశీర్వాదం అంటే పొందుకోవటం, అంటే మనం డబ్బు పొందుకోవటం, ఇల్లు పొందుకోవటం, ఆస్తి పొందుకోవటం, పిల్లల్ని పొందుకోవటం, ప్రమోషన్ పొందుకోవటం, ఇట్లాగా గెయినింగ్, సంథింగ్ గెయినింగ్, ఏదో ఒకటి పొందుకోవడాన్ని, లాభాన్ని ఆశీర్వదకరంగా మనం మాట్లాడతాం. సహజంగా అందరూ ఆలోచించే విధానం అదే. కానీ దేవుడు ఆయన యొక్క విస్తృతమైన పరిధి, లేకపోతే దేవుడు తన మహాజ్ఞానం చెప్పున, ఆయన అనంత జ్ఞానం చెప్పున, ఆయన ఆశీర్వాదాలు, రెండు రకాల ఆశీర్వాదాల కోసం మాట్లాడుతున్నారు, ఆశీర్వాదం యొక్క విస్తృతమైన పరిధి కోసం కూడా మాట్లాడుతున్నారు. రెండు రకాల ఆశీర్వాదాలు, ఉన్నతమైన ఆశీర్వాదాల కోసం కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నారో మనం చూడడానికి ప్రయత్నం చేస్తే, మళ్ళా రెండవ వచనం చదువుతున్నా, రెండవ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి అన్నాడు. కాబట్టి వ్యక్తిగతంగా ఆయన మనతో మాట్లాడుతున్న మాట, నిన్ను గొప్ప చేస్తాను అన్నమాట. రెండవ మాట, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. ఒకటి, నీ సంతతిని గొప్ప చేస్తాను, నిన్ను గొప్ప జనం చేస్తాను, ఐ విల్ మల్టిప్లై యూ. రెండు, నీ నామమును గొప్ప చేస్తాను, నీ పేరును మాత్రం చాలా ఉన్నతమైన స్థాయిలోకి తీసుకువెళ్తాను అన్నాడు. అంటూనే నీవు ఆశీర్వాదముగా నుండువు అన్నాడు. రెండవ మాట, ఒకటి నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ పేరు గొప్ప చేస్తాను అన్న మాట ఏమనిపిస్తుందంటే, దేవుడు మన దీవిస్తాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మన పేరు గొప్ప చేస్తానన్నాడు. బాగుంది, అది ఒక ఆశీర్వాదం దేవుడి నుంచి మనం అందరం పొందుకోవాలని ఆశపడతా ఉంది. కానీ మనకు తెలియని ఒక ఆశీర్వాదం ఏంటంటే, నీవు ఆశీర్వాదంగా ఉండువు, యూ విల్ బి బ్లెస్సింగ్ అన్నాడు. నీవే ఆశీర్వాదం, నీవు ఇతరులకు ఆశీర్వాదం, నేను నీ ద్వారా అనేక మందిని దీవిస్తాను, నేను నిన్ను అనేక మందికి దీవెనకరమైన పాత్రగా మారుస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉండు అన్నాడు. ఈ మాట కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి మనం పొందుకోవటం, రెండు మనం ఇవ్వటం. ఒకటి మనం దేవుని వద్ద నుంచి పొందుకోవటం, రెండు మన జీవితాలు అనేక మందికి దీవెనకరంగా మారటం కోసం ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే మూడో వచనంలో ఆయన అంటాడు, ఇక నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతాను అన్న దేవుడు ఎక్కడ ఆశీర్వాదకరంగా ఉంచుతాను అంటున్నాడు ఆయన. మూడో వచనంలో అన్నాడు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అన్నాడు. ఎక్కడ దాకా ఆశీర్వాదకరంగా మారుస్తారట? ఒక చిన్న పరిధి కాదు, భూలోకములు సమస్త వంశాలు అబ్రహమా నీ యందు ఆశీర్వాదం పొందుకుంటాయి, నీ ద్వారా భూలోక సమస్త వంశాలను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనందరికి తెలిసిన మాట, ఆశీర్వాదం మనం అందరము ఆశపడతా ఉంది దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక విశ్వాసిని, ఒక వ్యక్తిని ఎక్కడెక్కడ ఆశీర్వాదకరంగా ఉంచాలనుకుంటున్నాడు అన్నదాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి నోట్స్ మెయింటైన్ చేయండి, ప్రయోజనకరంగా ఉంటుంది. మొదటిగా దేవుడు ఒక వ్యక్తిని తన ఇంటికి ఆశీర్వాదకరంగా ఉంచిన సందర్భాన్ని బైబిల్లో చూస్తాం. దేవుడు ఒక వ్యక్తిని ఒక పట్టణానికి ఆశీర్వాదకరంగా ఉంచిన సందర్భాలు చూస్తాం. మూడు, దేవుడు ఒక వ్యక్తిని ఒక దేశానికి లేదా ఒక తరానికి ఆశీర్వాదకరంగా ఉంచిన సందర్భాలను మనం చూస్తాం. కాబట్టి ఈ త్రీ ఏరియాస్ లో మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం మనల్ని దీవించాలని ఆశపడుతున్న దేవుడు బైబిల్ చరిత్రలో అనేక మందిని దీవించాడు, అనేక మందిని ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వాదం పొందుకున్న వారిని జీవితాన్ని ధ్యానం చేయడం ద్వారా ఈ త్రీ ఏరియాస్ లో ఒక ఇంటికి ఆశీర్వాదకరంగా మారటం, ఒక పట్టణానికి ఆశీర్వదకరంగా మారటం, ఒక దేశానికి ఆశీర్వదకరంగా మారటం అంటే ఎలా ఉంటుందో మీరు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. సహజంగా మనకు తెలిసిన మాట, ఈ సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అన్నాడు ఆయన. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అన్నాడు. కాబట్టి ఆశీర్వాదం అనేసరికి మనం ఏమనుకుంటున్నాం, రాబడి మిగులుబడి. దేవుని వద్దకు వస్తే రాబడి పెరగాలి, దేవుని వద్దకు వస్తే మిగలాలి అన్నది మన ఆలోచన. దేవుని ఆశీర్వాదాన్ని మనం కాసుల్లో చూడాలి అనుకుంటున్నాం, డబ్బుల్లో చూడాలి అనుకుంటున్నాం. బైబిల్లో కూడా మాట ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అని. మనం అక్కడ ఆగిపోతున్నాం, కానీ బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదాల గురించి రాయబడ్డ విషయాలను మనం ధ్యానం చేస్తే, ఆయన ఇచ్చేవాడిగా, ఆయన ఇచ్చేవాడిగా బైబిల్లో ప్రారంభం నుంచి కనబడుతూ, అసలుకి ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అంటే శ్రేష్టమైనవి. భూసంబంధమైన మీ తండ్రులు మీరు రొట్టెని అడిగితే రాతినిస్తారా, చేపను అడిగితే పామునిస్తారా, మీరు గుడ్డుని అడిగితే తేలినిస్తారా, వారే నీకు మీ వారి పిల్లలుగా ఉన్నారు కాబట్టి వారు మీకు మంచివి ఇస్తున్నారే, మరి పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఏమిస్తాడట, మరి శ్రేష్టమైనవి, మరి శ్రేష్టమైనవి, ఆయన స్థాయికి తగ్గవి, ఆయన ఉత్తమమైనవి, ఆయన ప్రయోజనకరమైనవి, మేలైనవి, మీ జీవితానికి ఉపయోగకరమైనవి ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ఒకవేళ ఎట్లాగ ఆయన ఆశీర్వదిస్తాడు, ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అన్నది చూడడానికి ప్రయత్నం చేస్తే, పాత నిబంధనలో మరి అబ్రహాంను ఆశీర్వదించాడు. అబ్రహాం ప్రారంభంలో మనకు ఎట్లా కనబడతాడు, వెండి బంగారాలు బహు పశువులు కలిగిన ధనవంతుల్లా కనబడతాడు. యోగు ఎలా కనబడతాడు, ఊజి దేశముల ధనవంతుడిగా కనబడతాడు. కాబట్టి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అన్న మాట వాస్తవమే, కానీ ఆయన ఉత్తమైన వాటిని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అది వారి జీవితాల్లో మనం ఉదయకాల సమయంలో చూస్తాం. ఒక మాట చూసి మనం ఈ 3 ఏరియాస్ కి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. 3వ వచనాన్ని మనం చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆయన ఏమి ఇచ్చాడట, ఆయన ఏమి ఇస్తాడట, ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడట, పరలోక విషయములో ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అంతకు మించి హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. భౌతికమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నాయి. దేర్ ఆర్ ఫిజికల్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్సో స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. దేర్ ఆర్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్సో హెవెన్లీ బ్లెస్సింగ్స్. దేర్ ఆర్ టెంపరీ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్సో పర్మనెంట్ బ్లెస్సింగ్స్. దేవుడు భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం మాట్లాడాడు, తాత్కాలికమైన ఆశీర్వాదాల కోసం మాట్లాడాడు, కానీ అంతకు మించి పరసంబంధమైన ఆశీర్వాదాలు, శాశ్వతమైన ఆశీర్వాదాల కోసం ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. కాబట్టి ఉదయకాల సమయంలో కేవలం ఆశీర్వాదం అనేసరికి బంగారం దగ్గర డబ్బు దగ్గర నిలిచిపోకుండా, అసలుగా దేవుడు ఏమిస్తానన్నాడు, దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, దేవుని బిడలగా మనం ఆయన వద్ద నుంచి ఏం పొందుకోగలం అన్న తలంపులతో మనం రాగలిగితే, 2 విషయాలు అబ్రహాంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఐ విల్ బ్లెస్ యూ వన్ థింగ్, ఐ విల్ మేక్ యూ బ్లెస్సింగ్ టు అదర్స్. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఒకటే నేను నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, భూలోక వంశాన్ని ఎందు ఆశీర్వించబడతాయి అన్న మాటలు అంటున్న ఆ సన్నివేశం దగ్గర మనం ఆశీర్వాదం ఈ 3 ఏరియాల్లో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇంటికి ఆశీర్వాదకరంగా ఉన్నవారు, పట్టణానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డవారు, ఆ తరానికి ఆ దేశానికి ఆశీర్వాదకరంగా ఉన్నవారిని మనం చూడడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి మొదటిగా రండి, ఇంటికి ఆశీర్వదకరంగా ఉన్న వారి జీవితాలని మన క్లుప్తంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనానికి మనం వెళ్దాం. అందుకు లాబాను అతనితో అంటే యాకోబుతో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను అన్నాడు. ఎంత గొప్ప మాట! లాబాను మోసగాళ్ళకు మోసగాడు, యాకోబు మోసగాడు. కానీ దేవుని యొక్క కృప ఎట్లా ఉందంటే, యాకోబును బట్టి లాబాను పశువుని ఆశీర్వదించాడు, యాకోబును బట్టి లాబాను ఇంటిని ఆశీర్వదించాడు. ఆ మాట అంటున్నాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. 30వ వచనంలో యాకోబు అంటున్నాడు, 30వ వచనంలో యాకోబు అంటున్నాడు, నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. నేను పాదం పెట్టిన ప్రతి స్థలాన్ని కూడా యెహోవా ఆశీర్వదించాను అన్న మాట మాట్లాడుతున్నాడు. నిజంగా ఎంత దీవెనకరమైన విషయం, ఎంత ఆశీర్వదకరమైన విషయం. అందుకే చాలా సార్లు మనం అనుకుంటాం, కోడలు వస్తే కలిసి వచ్చింది, లేకపోతే మన ఫ్యామిలీలో ఎవరో ఒకరిని చూసి వాడి ముఖం చూస్తే బయటకు వెళ్ళేటప్పుడు మంచి జరుగుద్ది, వాడి పేరు బట్టి లేకపోతే నా కూతురు పేరు బట్టి నేను ఏమన్నా పని చేస్తే ఇంక అందులో తిరిగి ఉండదు, మేలే వస్తాయని మనం మాట్లాడుకుంటా ఉంటాం లోక సంబంధంగా. అంటే ఒకరిని బట్టి ఆశీర్వాదం, ఒకరిని బట్టి ఆశీర్వాదం. నిజమే, దేవుని వాక్యంలో దేవుడు ఆయన కృపను తోడుగా ఉంచిన వారి ద్వారా గృహాలను ఆశీర్వదించారు. ఏడుకాల సమయంలో మనం దేవుని సన్నిధిలో ఆలోచించాల్సింది, దేవా యాకోబును బట్టి లాబాను గృహాన్ని ఆశీర్వదించావే, నన్ను బట్టి నా గృహాన్ని ఆశీర్వదించువా అని అడిగితే ఆయన మారని దేవుడు, ఐ విల్ బ్లెస్ యూ అంటున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను నీ ఇంటికి ఆశీర్వదకరంగా మారుస్తాను అన్న మాట ఆయన మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనం ఇంట్లో అందరూ టీవీ చూస్తూ ఉంటే ఒకడు పోయి ప్రార్థన చేసుకుని ఒకడు పోయి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే మనం నవ్వుతూ ఉంటాం, మనకి వాడి మీద చిన్న చూపు, గేలి, హేళన. ఎరా ఎప్పుడు బైబిలేనా, ఎరా ఎప్పుడు ప్రార్థనేనా, నీకు తెలియని విషయం చెప్తున్నా, నువ్వు అలా క్షేమంగా ఉన్నావంటే నీటిలో ప్రార్థించే నీ భార్య, నువ్వు అలా క్షేమంగా ఉన్నావంటే నీ ఇంట్లో ప్రార్థించే నీ పిల్లలు, ఎవరో ఒకరిని ఇంట్లో దేవునితో సహవాసం కలిగిన వారు ఉన్నారు, వారిని బట్టి దేవుడిని ఇంటిని ఆశీర్వదిస్తున్నాడు. ఆ సీక్రెట్ నీకు అర్థం కావాలి. వారిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఆయన, వారిని బట్టి. అందుకే యాకోబును బట్టి లాబాను ఎందుకు ఆశీర్వదించారంటే ఒక తేలికమైన మాట అక్కడ చూస్తాం. 31వ అధ్యాయము 3-5 వచనాలు చూద్దాం. అదే ఆదికాండము 31వ అధ్యాయము 3-5 వచనాలు. అప్పుడు యెహోవా, నీ పుత్రుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండగను. 5వ వచనం, నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుతున్నది, అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎవరు కుటుంబానికి ఆశీర్వదకరంగా ఉంటారు, ఎవరిని బట్టి దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఎవరు దేవుడి సహవాసం కలిగి ఉంటారో, ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో, అది సీక్రెట్. దేవుడు తోడు, దేవునితో సహవాసం, దేవునితో సహవాసంలో ఎవరుంటారో వారిని బట్టి వారింటిని ఆయన ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ యాకోబు జీవితాన్ని దేవుడు ఆశీర్వదకరంగా ఎందుకు మార్చాడు అంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మారిన పాపిని బట్టి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. యాకోబు మోసగాడు, అబద్ధాల కోరు, తండ్రిని అన్నని అందరిని మోసం చేస్తున్నవాడే. మోసగాడు, ఇశ్రాయేలుగా మారాడు. ఇశ్రాయేలుగా మారాడు, దేవుడు కుమారుడిగా మారాడు, మోసాలన్నీ మానేశాడు. ఎవరైతే మారతారో, పాత జీవితాన్ని అసహించుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదకరంగా మారుస్తాడు. సరే, గృహానికి, ఇంటికి ఆశీర్వదకరంగా ఉన్న ఈ మూడు ఏరియాలో ముగ్గురిని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సమయం సరిపోదు కాబట్టి కొంచెం త్వరగానే తీసుకువెళ్తాను. మీ ఖాళీ సమయంలో మీరు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి, ప్రయోజనకరంగా ఉంటుంది. అదే ఆదికాండము 39వ అధ్యాయంలో మరొక పితృడిని మనం చూస్తాం. ఆయన యోసేపు. యోసేపు వాస్తవంగా దురదృష్టవంతుడు అనుకోవచ్చు. ఎట్లా చెప్పగలమంటే, అమ్మ చిన్నప్పుడు చనిపోయింది, అన్నలు చనిపోయారని చెప్పేసి నాన్నకు అబద్ధం చెప్పి అమ్మేశారు. నా అన్నవారు ఎవరు లేని ఒక అనాథ, ఒక బానిస, కొనబడిన ఒక బానిస. ఏమి లేదు, అంత దురదృష్టం. నా తలరాత బాగాలేదు అంతా మనం ఒకవేళ యోసేపు స్థానంలో ఉంటే. కానీ యోసేపు జీవితాన్ని దేవుడు ఎట్లా మారుస్తున్నాడు అక్కడ రాయబడుతుంది. అది కన్నా 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడే ఉండను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఎంట నుండెను. అతడు వర్ధిల్లుచు అన్న మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ పోతీఫరో పోతీఫరో అతనికి డబ్బుచ్చి కనుక్కున్నాడు. అయితే యోసేపు పోతీఫరో ఇంటికి ఆశీర్వదకరంగా ఉన్నాడు. అతడు వర్ధిల్లుచు అన్న మాట మనం చూస్తున్నాం. మూడవచనంలో యెహోవా అతనికి తోడే ఉండననియు. తర్వాత మాట, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూశాడు అని రాయబడింది. ఏది చేసినా ప్రతిది సక్సెస్, ఫెయిల్యూర్ అన్న మాటకు అవకాశం లేదు అక్కడ. యోసేపు పట్టిందల్లా బంగారం. యోసేపు అడుగు పెట్టిన స్థలం అంతా దీవించబడతా ఉంది. 5వ వచనం ఇలా రాయబడింది, అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దానంతటి మీదను యోసేపును విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం. ఎంత మంచి మాట. కాబట్టి మొత్తానికి ఇంటి బీరువా తాళాలు తీసుకొచ్చి, ఇంటి తాళాలని పెత్తనం అంతా తీసుకొచ్చి ఈ బాలుడికి అప్పచెప్పేశాడు. ఎందుకు? వాడికి ఇస్తే లాభం తప్ప నష్టం లేదు, వాడి చేతికి అప్పచెప్తే లాభం తప్ప నష్టం లేదని చెప్పి యోసేపు చేతికి పోతీఫరో ఇల్లు అప్పచెప్పేశాడు. దేవుడు యోసేపును బట్టి పోతీఫరో ఇంటిని ఆశీర్వదిస్తున్నాడు అన్న మాట మనం చూస్తున్నాం. ఈ మూడు వాక్యాల్లో కూడా హింట్ అక్కడే ఉంది. ఎందుకు దేవుడు యోసేపుని ఆ ఐగుప్తుని ఇంటికి ఆశీర్వాదంగా మార్చాడు? ఎందుకు యోసేపును బట్టి ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదిస్తున్నాడు అంటే, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అన్న మాట రాయబడింది. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు యవ్వన కాలమందు తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకునే ప్రతి ఒక్కరినే ఆశీర్వాదానికి కర్తలుగా మారుస్తాడు. యోసేపు తన యవ్వన కాలపు జీవితాన్ని ఎట్లా భద్రపరుచుకున్నాడు, పాపం నుంచి ఎలా పారిపోయాడు, పోతీఫరో భార్య దగ్గర ఎట్లా కనబడుతున్నాడు, ఒక స్త్రీ అతని జీవితాన్ని అతని పాపంలో నెట్టాలని ఎంత మాటిమాటికి అతన్ని ఎంత ప్రేరేపించినా అతడు దేవుని భయంతో తన పరిశుద్ధతను ఎలా కాపాడుకున్నాడో మీరు ధ్యానం చేస్తే మీకు అర్థమవుద్ది. కాబట్టి ఈ రెండవ మాట, నిన్ను నీ కుటుంబానికి ఆశీర్వదకరంగా దేవుడు మార్చాలంటే, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దీవించాలంటే, నీ ద్వారా నీ కుటుంబానికి మేలు కలగాలంటే, పరిశుద్ధ జీవితం కొరకు మనం ప్రాకులాడితే ఆయన తప్పకుండా ఆయన ఆశీర్వాదం మన మీద ఉంటుంది. మనల్ని మన కుటుంబానికి ఆశీర్వదకరంగా ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి కుటుంబానికి ఆశీర్వదకరంగా ఉన్న ఇద్దరు జీవితాలు చూసాం. యాకోబును చూసాం, యోసేపును చూసాం. మూడవ జీవితాన్ని మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము
రెండవ అధ్యాయము 12-13 వచనాలను మనం చూద్దాం. 12-13 వచనాలను మనం చూద్దాం. ఎవరిక్కడ? ఒక వేశ్య, ఇవాజ్ ఎ ప్రాస్టిట్యూట్. ఎంత భయంకరమైన మాట, ఒక వేశ్య రాహాబు. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన అనువాలు ఇచ్చి నా తండ్రి నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడనేను. భయంత మంచి మాట, వేశ్యే కానీ తన కుటుంబం అంతా దీవించబడాలి, తన కుటుంబం అంతా కాపాడబడాలి, తన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు తప్పించబడకుండా అందరి ఆశీర్వాదం పొందాలన్నది ఆమెకున్న ఆశ. ఆమె ప్రాస్టిట్యూటే, కానీ ఎప్పుడైతే దేవుని మీద అచంచలమైన విశ్వాసం కనపరిచిందో, ఇదిగో ఈ పట్టణాన్ని దేవుడు మీకు అప్పచెప్పేస్తున్నాడు, కాబట్టి నేను మిమ్మల్ని దాచిపెడతాను, మీరు ఈ పట్టణం మీదకి వచ్చినప్పుడు ఇదిగో నా కుటుంబం రక్షించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా తల్లి నా తండ్రి నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రు అందరూ రక్షించబడాలన్న ఆశతోటి ప్రమాణం చేయించుకుంది. దేవుడు నిజంగా ఆమెను బట్టి కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఆ పట్టణం మీదకి, ఎరుకో పట్టణం మీదకి ఆయన విపత్తును ఆయన పట్టుకుంటున్న సమయంలో 6:23 యెహోషువ గ్రంథం. వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారందరూ వెలుపులకు తోడుకొని వచ్చి ఆమె ఇంటి వారిని అందరిని వారు వెలుపులకు తోడుకొని ఇశ్రాయేల్ పాలము వెలుపటి వారిని నివసింపు చేసిరి. అబ్బా, రాహాబు తన కుటుంబానికి ఒక ఆశీర్వాదంగా ఉంది. రాహాబును బట్టి దేవుడు ఆ గొప్ప విపత్తులో నుంచి కుటుంబ సభ్యులందరినీ రక్షించాడు. ఎవరిని బట్టి వారి కుటుంబాన్ని రక్షిస్తాడు ఆయన? నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షించాలంటే రాహాబు ద్వారా మనం నేర్చుకునే ఒక మాట, ఎవరైతే క్రియారూపకమైన విశ్వాసాన్ని కనపరుస్తారో. నేను నమ్ముతున్నానండి దేవుణ్ణి అని కాముగా కూర్చోవడం కాదు, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుణ్ణి, కానీ ఉపయోగం లేదు. ఆమె నమ్మిక ఆమె విశ్వాసం క్రియల్లో కనపరిచింది అంతే, క్రియల్లో కనపరిచింది అంతే. ఆ విశ్వాసాన్ని దేవుడు గణపరచడానికి ఆమె పేరుని తీసుకెళ్లి విశ్వాస వీరుల జాబితా హెబ్రీ పత్రిక 11:31 పేడేశాడు తీసుకెళ్లి. విశ్వాసమును బట్టి రాహాబు నశించక అన్న మాట రాయబడింది, విశ్వాసమును బట్టి. కాబట్టి ఈ ముగ్గురు జీవితాలను మనం అర్థం చేసుకున్నప్పుడు యాకోబు పరాయి ఇంటికి, యాకోబు దుష్టుడైన మామ ఇంటికి, తన ఇల్లు కాదు మామ ఇంటికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యోసేపు ఒక పరాయి వాడు తన యజమాని ఇంటికి తను ఆశీర్వదకరంగా ఉన్నాడు. రాహాబు తన సొంత ఇంటికి, తన తండ్రి ఇంటికి ఆశీర్వదకరంగా ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, దేవుడు నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, ఆ మాట మళ్ళా చెప్తాను, నిజమైన క్రైస్తవుడు అయితే దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుడు నీ ద్వారా నీ అత్తమామలింటిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుడు నీ ద్వారా నువ్వు పనిచేస్తున్న నీ యజమాని నీ డిపార్ట్మెంట్ నీ వర్క్ ప్లేస్ ని ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మనం పనిచేస్తున్న ప్రాంతానికి, మనం నివసిస్తున్న ఆ ఇళ్ళకి మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కానీ కండిషన్ ఒకటే, యోసేపు వలె పరిశుద్ధ జీవితం, యాకోబు వలె మారిన జీవితం, రాహాబు వలె విశ్వాస జీవితం నీకుంటే ఆయన తప్పకుండా ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి దేవా నన్ను ఆశీర్వదించు, దేవా డబ్బులు ఆశీర్వదించు, దేవా ఇల్లు ఇచ్చి ఆశీర్వదించు అన్నది ఫస్ట్ ఫేజ్. కానీ ఇవరికాల సమయంలో దేవుడు మాట్లాడుతుంది, యూ విల్ బి బ్లెస్సింగ్, నిన్ను మిగతా వారికి ఆశీర్వదకరంగా మారుస్తాను, నిన్ను నీ కుటుంబానికి ఆశీర్వదకరంగా మారుస్తాను, నిన్ను నీ అత్తమామలింటికి ఆశీర్వదకరంగా మారుస్తాను, నిన్ను నీ బంధువులకి ఆశీర్వదకరంగా మారుస్తాను, నిన్ను నీ అధికారి ఇంటికి, నీ డిపార్ట్మెంట్ కు, నువ్వు పనిచేస్తున్న స్థలానికి, ఆ పోలీస్ స్టేషన్ కి, ఆ పోలీస్ స్టేషన్ కి, ఆ ప్రాంతాన్ని నేను ఆశీర్వదకరంగా మారుస్తాను అంటున్నాడు. నిజముగా ఆయన మాట తప్పని వాడు, ఆయన మాట తప్పని వాడు. కాబట్టి మొదటి మాట మనం చూస్తున్నాం, ఒక ఇంటికి ఆశీర్వదకరంగా ఉండటం ఎలా. రెండవది, రెండవ భాగాన్ని మనం చూద్దాం. ఒక పట్టణానికి ఒక వ్యక్తి ఆశీర్వదకరంగా ఉండాలంటే ఎలా, దేవుడు ఒక వ్యక్తిని ఒక పట్టణానికి ఆశీర్వదకరంగా మారుస్తాడంటే, అవును నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తాను, నీవు ఆశీర్వదకరంగా ఉంటావు అన్న దేవుడు నిజముగా బైబిల్లో పట్టణానికి ఆశీర్వదకరంగా ఉంచిన వారి జీవితాలు మనం చూద్దాం. ఇక్కడ మరొక 3 క్యారెక్టర్స్ మనం చూద్దాం. రండి, దానియేలు గ్రంథము 2:12 వెళ్దాం. దానియేలు గ్రంథము 2:12 మనం చూద్దాం. అక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే, పేరుకి బబులోను మహాపట్నము, మూర్ఖుడైన రాజుకి కోపం వచ్చింది. ఆ రాజు ఆ కోపంలో ఒక శాసనం రాశాడు. ఏంటి ఆ శాసనం? అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరించవలని ఆజ్ఞ ఇచ్చాను. మరణ శాసనం. ఆ బబులోను పట్టణంలో జ్ఞానిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కడు చంపబడాల్సిన పరిస్థితి. ఆ శాసనం వచ్చినప్పుడు, ఆ శాసనం వల్ల బబులోను మహాపురం అంతా ప్రభావితం అవుతున్నప్పుడు, ఒక వ్యక్తిని ఆ విపత్కర పరిస్థితిలో దేవుడు ఆశీర్వదకరంగా మార్చాడు, ఆ సమస్యకు పరిష్కారంగా మార్చాడు. ఆ సమస్యలో నుంచి, ఆ విపత్కరమైన ఆజ్ఞ నుంచి అనేక మంది ప్రాణాలని కాపాడడానికి ఒక వ్యక్తిని ప్రభు ఆశీర్వదకరంగా మార్చాడు. ఆయన దానియేలు. 16 చూడండి. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకి తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. దానియేలు ఎట్లా కనబడుతున్నాడు? నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నా ఇల్లు బాగుంటే చాలు అనుకునేవాడు కాదు. నా ద్వారా నా పట్నం రక్షించబడాలి, నా ద్వారా ఇందరి ప్రాణాలు కాపాడబడాలి, నా ద్వారా ఈ మహాపురానికి, ఈ పట్టణం మీదకి వచ్చిన గొప్ప ఆజ్ఞ శాసనము రద్దవ్వాలి, నన్ను వాడుకో ప్రభువా అన్నది దానియేలు యొక్క ప్రార్థన. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఒక పట్టణానికి ఎలా ఆశీర్వదకరంగా మారుస్తాడు అన్నదానికి దానియేలు జీవితాన్ని చూస్తున్నాం. 24 ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకే రాజు నియమించిన అర్యోకునద్దకు వెళ్లి, బబులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియజేసిదనెను. కాబట్టి వెళ్ళాడు రాజు, నిలబడ్డాడు. రాజా, నువ్వు కన్న కలది దాని భావం ఇది అయిపోయింది. అప్పుడు దాకా నా కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి. చెప్పకపోతే ఇప్పుడు దాకా మిమ్మల్ని పెంచి పోషిస్తున్నాను, మీరు ఎవరు బ్రతకడానికి వీల్లేదు అన్నవాడు ఎప్పుడైతే దానియే నిలబడ్డాడో, ఇందరికి మధ్యవర్తిగా, ఇందరి ప్రాణాలకి తన ప్రాణం అడ్డుపెట్టి, నేనున్నాను, నేను చెప్తాను, నేను తప్పిస్తాను, నాకు సమయం అని బతిమాలుకున్నవాడు వెళ్ళాడు, చెప్పాడు, వారందరినీ తప్పించాడు, వారందరినీ కాపాడాడు. దానికి వెనకాల ఏం జరిగిందో అంటే మీ తర్వాత చదివితే మీకు అర్థమవుతుంది. 2:17-18 దానియేలు ఇంటికి వెళ్లి తన స్నేహితులందరినీ పోగేసుకొని తన స్నేహితులతో తాను కూడా ఆ రాత్రి అంతా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రార్థించే ఒక బృందాన్ని, ఎక్కువ మంది అవసరం, 4 ప్రార్థన చేశారు. ఎక్కడైతే 2 కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తారో, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆ చిన్న ప్రార్థన గుంపు ద్వారా దేవుడు ఒక పట్టణాన్ని తప్పించాలనుకుంటున్నాడు, ఒక పట్టణం మీదకి వచ్చిన ఉపద్రవాన్ని తప్పించాలనుకుంటున్నాడు. ఆ పట్టణానికి దేవుడు వారిని ఆశీర్వాదకరంగా మార్చాలని ఆశపడతా ఉన్నాడు. అలాంటి గుంపుగా మనం ఉంటే మన ద్వారా పట్టణానికి ఎంత మేలు, అలాంటి గుంపుగా మనం ఉంటే మన ద్వారా ఎందరి జీవితాలకు ఆశీర్వాదం. కాబట్టి మనం చూస్తున్నాం, ఒకటి దానియేలును చూసాం, రెండవది మనం చూద్దాం ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయం, పదమూడు వచనాన్ని మనం చూద్దాం. మూడు పదమూడు ఇలా రాయబడింది, ఆదారు అనే 12వ నెల 13వ దినమందు యవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దినమందే బొత్తుగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచివారి చేత రాజ సంస్థానాలన్నిటికీ పంపబడెను. ఆ సుషాను కోటలో నుంచి వచ్చిన భయంకరమైన ఒక ఆజ్ఞ, రాజైన అహష్వరోషు చేత రాయబడ్డ పారశక శాసనం అది. ఆ భయంకరమైన శాసనం యొక్క సారాంశం అంటే 127 సంస్థానాలుగా ఉన్న ఆ సంస్థానాల్లో యూదుడు అని పేరున్న ప్రతి ఒక్కడు, పురుషుడు స్త్రీ ముసలా ముసక చిన్న పిల్ల తేడా లేదు, అందరూ చంపబడాలి అని ఒక మరణశాసనం. పట్టణమంతా కల్లోలం. ఆ భయంకరమైన శాసనము ఆ పట్టణం మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆ పట్టణానికి దేవుడు ఒకరిని ఆశీర్వాదకరంగా ఉంచారు. ఎవరంటే ఎస్తేర్, తెలుసు కదా. 4వ అధ్యాయము 16వ వచనంలో ఒక ఆశ్చర్యకరమైన మాట, ఒక స్త్రీ ఒక యువతి ఎంత తెగించి ఎంతగా నిలబడుతుందో మనం చూస్తే ఆశ్చర్యం కలిగించే మాట. 4వ అధ్యాయము 16వ వచనంలో చివరి మాట, నేను నశించదను. ఈ పట్టణం అంతా నశించిపోవడం కన్నా, ఈ పట్టణంలో యూదులు అందరు నశించిపోవడం కన్నా వారందరి పక్షంగా నేను నిలబడతాను. బబులోను అంతఃపురంలో జ్ఞానులందరినీ చంపబడ్డానికి ఆజ్ఞ వచ్చినప్పుడు వారందరి ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని ఎట్లాగైతే దానియేలు వెళ్లి ప్రార్థనలో పోరాడి దేవుని వద్ద నుంచి ఆ దర్శనాన్ని మర్మాన్ని పొందుకొని వారిని తప్పించాడో, ఒక స్త్రీ ఒక యువతి తన రాణి అయినప్పటికీ నేను రాణిని, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఉపవాసం, నాకెందుకు ఈ బాధ, నేను నెమ్మదిగా ఉన్నాను కదా అనుకున్నది కాదు, కానీ వీరందరి ప్రాణాలకి నా ప్రాణం అడ్డు, వీరందరి పక్షంగా నేను నిలబడతాను. నేను ఒకవేళ ఈ పోరాటంలో నేను నశిస్తాను గాని నేను మౌనంగా ఉండలేను, నేను వెళ్లకుండా ఉండలేను. రాజు పిలవకుండా రాజు ముందుకు వెళితే ప్రాణాపాయం ఉన్నప్పటికీ ఏమైనా పర్లేదు, నేను వెళ్లాల్సిందే అన్నట్టుగా ఆమె నిలబడ్డం మనం చూస్తున్నాం. 8వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, రాజభూషణాలు ధరించుకొని రాజవస్త్రాలు ధరించుకొని రాజుకు ఏడుపు అంటే అసహ్యం, రాజు ముందు ఎవరు విచారంగా ఉండకూడదు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, రాజు హృదయాన్ని సంతోష పెట్టాలి, అలాంటి పరిస్థితుల్లో రాణి ఎట్లా ప్రవర్తిస్తుందంటే 8వ అధ్యాయం 3వ వచనం, మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదాల మీద పడి అఘాగీయుడైన హామాను చేసిన కీడును అతడి యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతను ఎందుకంత బాధ, ఆమెకేం కష్టం వచ్చింది, ఆమెకేం కష్టం రాలా, కాని ఆమె ఆ పట్టణానికి ఒక ఆశీర్వాదం. ఆమె ద్వారా వేల మంది చంపబడాల్సిన పరిస్థితిలో వారందరికీ విడుదల. తెలుసుకోవాలి పిల్లరా. దేవుడు దానియేలును కోరుకుంటున్నాడు, దేవుడు ఎస్తేర్ను కోరుకుంటున్నాడు. పట్టణానికి ఆశీర్వదకరంగా ఉండే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. మనం నిజంగా ఆశపడతాం కదా, మనం స్థాయిలో పెంపుదల కోసం ఆశపడతాం. పొలిటికల్ గా ఒక వార్డుకి ఎంపీటీసీగా ఉంటే అదొక విజయం, అక్కడతో తృప్తి ఉంటుందా? అది దాటి పైకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ప్రెసిడెంట్ అవ్వాలి. అక్కడతో తృప్తి ఉంటుందా? కుదరదు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మండల స్థాయికి వెళ్ళాలి. అక్కడతో తృప్తి ఉంటుందా? కుదరదు. ఎక్కడికి వెళ్ళాలి? నియోజకవర్గ స్థాయికి వెళ్ళాలి. కొన్ని ఎమ్మెల్యే గెలిస్తే అక్కడతో తృప్తి వస్తుందా? లేదు. మంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి, సాధ్యమైతే ప్రధానమంత్రి. దేశాన్ని ఏలేయాలి, దేశాన్ని ఏలేయాలి. మనమేమన్నా కానిస్టేబుల్తో ఆగిపోతామా? మనమేమన్నా సబ్ ఇన్స్పెక్టర్తో ఆగిపోతామా? మనమేమన్నా పోస్టింగ్ లేకపోతే లేనిపోయింది లే పర్వాలేదు లే అనుకుంటామా? మనం ఎప్పుడు ఏం కోరుకుంటామంటే స్థాయి పెంపుదల కోరుకుంటాం. ఎక్కువ ఎక్కువ పరిధిలో మనకి పెత్తనం ఉండాలని ఆశపడతాం. నిజమే. దేవుడు తన యొక్క మహాకృపను బట్టి మనల్ని కేవలం నువ్వు ఆశీర్వదించబడేవాడిగా కాదు, నిన్ను నీ కుటుంబాన్ని, నిన్ను పరాయస్తుల కుటుంబానికి, నిన్ను నీ యజమాని కుటుంబానికి, నిన్ను నీ పట్టణానికి, నిన్ను నీ పట్టణానికి ఆయన దీవెనగా ఆశీర్వదకరంగా మార్చాలని ఆశపడతా ఉన్నాడు. అందుకే క్రైస్తవ జీవితం ఎంత ధన్యకరమైన జీవితం అంటే, క్రైస్తవులు మిగతా వారిని ఆశీర్వదించేవారు, క్రైస్తవులు మిగతా వారిని దీవించేవారు. దేవుడు క్రైస్తవులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు దీవించాడు, ఎందుకు ఆశీర్వదించాడు, ఎందుకు జ్ఞానవంతులు చేశాడు అంటే, వారి జ్ఞానం, వారి తెలివితేటలు, వారికి ఇవ్వబడ్డ ఐశ్వర్యము, వారికున్నవన్నీ కూడా మిగతా వారికి ఇవ్వాలి. ఎప్పుడు దేవుడు మనం ఆశపడుతున్నమాట, మన గుప్తులు తెరవబడ్డ గుప్తుల్లా ఉండాలి, మన నోరు తెరవబడ్డ నోరై ఉండాలి, మన జీవితం ప్రకాశించే జీవితం, అనేక మందికి వెలుగు, అనేక మందికి వెలుగు, అనేక మందికి సువార్త, అనేక మందికి మేలు, ధర్మకార్యాలు, అనేక మందిని ప్రభు నీ ద్వారా ఆశీర్వదించాలి, ఆశీర్వదించాలి, ఆశీర్వదించాలనుకుంటున్నాడని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మూడవది చూద్దాం. పట్టణానికి ఆశీర్వదకరంగా మారిన మూడవ సన్నివేశాన్ని మనం చూద్దాం. రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము 24-25 చూద్దాం. 24-25 చూద్దాం. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని వచ్చి సోమురునుకు ముట్టడి వేశాను. అప్పుడు సోమురంలో గొప్ప క్షేమము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. ఇస్రా కిందకు వచ్చేసరికి తల్లులు పిల్లల్ని చంపుకొని తింటున్నంత కరువు వచ్చింది. మీరు చదవండి, తర్వాత చదవండి కింద. ఆ సోమరోను పట్టణాన్ని ముట్టడి వేయడం వల్ల సోమరోను పట్టణంలో పరిస్థితులు ఎలా దిగజారిపోయాయంటే, తిండి లేక పక్షుల రెట్టలు అమ్ముకుంటున్నారు మార్కెట్ లో. పక్షుల రెట్టకి గిరాకీ వచ్చింది, దాన్ని కొనుక్కుంటున్నారు. ఇక చివరికి కడుపును పుట్టిన పిల్లల్ని చంపుకుని తింటున్నారు. ఈ రోజు నీ కొడుకుని తిందాము, రేపు నా కొడుకుని తిందాం. అట్లాగే ఒక తల్లి ఒక కొడుకుని చంపేసింది, తినేశారు. 2 రోజు గొడవ అన్నమాట. ఈ రోజు తన కొడుకుని దాచేసింది, నాకు ఇవ్వట్లేదు రాజా సహాయం చే. ఎంత ఘోరమైన స్థితిలో పట్టణం ఉందో, ఎంత ఘోరమైన స్థితిలో పట్టణం ఉందో. పట్టణంలో ప్రజలందరూ కరువు చేత, క్షామం చేత చావుకు సిద్ధంగా ఉన్న ఆ నేపథ్యంలో దేవుడు 4 కుష్టి రోగుల్ని ఆ పట్టణానికి ఆశీర్వదకరంగా మార్చాడు. కేవలం కుష్టి రోగులు వారు అనుకున్నారు పట్టణం వెలుపల కుష్టి రోగులకి లోపల రానికి అవకాశం లేదు కదా, లోపల ఉన్న వాడికి తినడానికి ఏమీ లేదు, ఇక బయట ఉన్న మనకి పెట్టడానికి ఏమి లేదు, ఇక్కడున్నావా చేస్తాం, పట్టణంలోకి వెళ్ళామా చేస్తాం, బయటికి వెళ్ళామా సిరియాదండు వాళ్ళు వాళ్ళు చంపేస్తారు. చచ్చేదే ఎక్కడైతే చచ్చే బదులు సిరియాదండు దగ్గరికి వెళ్ళి అక్కడ పొర్లు దండం పెడదాం,
ఏమైనా కనికరం చూపిస్తే బ్రతికిపోదాం అని చెప్పి పట్టణాన్ని బయటకు వెళ్లారు. ఫిర్యాదండి దగ్గరికి వెళ్లారు.
టెంట్లన్నీ కాలి, ఎవరు లేరు. టెంట్లోకి వెళ్తే భోజన పదార్థాలు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అబ్బా, వాళ్ళ పంట పండింది, వాళ్ళ పంట పండింది. ఆవురు ఆవురు అంటూ తిన్నారు. మొత్తం బ్యాగ్లో కుక్కేసుకున్నారు, వెళ్లారు, దాచిపెట్టారు, మళ్ళా వచ్చారు. ఒక తలంపు వాళ్ళ వచ్చింది, ఒక తలంపు వాళ్ళని హృదయాన్ని తాకింది. ఏంటి ఆ తలంపు అంటే 7వ అధ్యాయము 8, 9 వచనాలు చూడండి. 7వ అధ్యాయము 8, 9 వచనాలు. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునద్దుకు వచ్చి ఒక గుడారముచ్చొచ్చి భోజన పానములు చేసి అచ్చడ నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరొక గుడారము చొచ్చి అచ్చడి నుంచి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు, మంచి మాట, వారు అండర్లైన్ చేసుకోండి, మనము చేయనది మంచి పని కాదు. మనము చేయనది మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినము. మనము ఓరకుని నేల, తెల్లవారు వరకు మనం చూడాల. ఏదైనా ఒక అపాయం మనకు సంభవించిన గనక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్నపు ద్వారపాలకును పిలిచి ఆవిష్టించేస్తారు. మనము చేయనది మంచి పని కాదు. ఇది శుభవర్తమానం గల దినం. మౌనంగా ఉన్నావా? అది నీకు శాపం, ఆశీర్వాదం కాదు. మౌనంగా ఉన్నావా? స్వార్థంతో ఉన్నావా? అది నీకు శాపం, ఆశీర్వాదం కాదు. ఆకలితో అలమటిస్తాను నీకు దేవుడు ఎందుకు రొట్టె ఇచ్చాడు? ఆకలితో అలమటిస్తాను నీకు రొట్టె ఎందుకు ఇచ్చాడు? ఎస్తేర్ అంటా ఉంది, పెద్దనాయనా, చిన్ననాయనా, చిన్ననాయనా, నీకు తెలియంది, ఒక రూల్ ఉంది ఇక్కడ, రాజు పిలవకుండా ఎవరైనా రాజు ముందుకు వెళ్తే అంతే సంగతులు, అంతే సంగతులు. ఇందుకోసమే ఈ సమయం కొరకే దేవుడు నిన్ను అనాథ, అనాథ, అమ్మా బాబు లేని ఒక అనాథ నిన్ను తీసుకొచ్చి పట్టపురాణం చేశాడు. ఎందుకోసం చేశాడు? ఇందుకోసమే. ఆకలితో చస్తూ ఉన్న, అలమటిస్తున్న కుష్ఠరోగులారా, మిమ్మల్ని ఎందుకు దేవుడు పోషించాడు? మీకెందుకు దేవుడు సమృద్ధిగా భోజనం ఇచ్చాడు? మీరు కుక్కుంటారు, దాచుకుంటారు, దోచుకుంటారనా? అనేక మంది కొరకు మీరు ఆలోచించాలి, అనేక పట్టణము కొరకు మీరు ఆలోచించాలి, పట్టణంలో చనిపోతున్న యూదులందరి కొరకు మీరు ఆలోచించాలి. మనము చేయనది మంచి పని కాదు, మనము చేయనది మంచి పని కాదు అని వారు తీర్మానం చేసుకుని, ఒకవేళ దేవుడు మనకి చేయగలిగిన స్థాయిలో ఉంచాడు, దేవుడు మనకి చేయగలిగిన స్థాయిలో ఉంచాడు, మనల్ని ఆశీర్వదించాడు, పట్టణం అంతటిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, స్వార్థం కాదు, అనేక మందికి ప్రయోజనకరంగా ఉండాలని పరుగు పరుగును వెళ్లారు కుష్ఠరోగులు, పరుగు పరుగును వెళ్లారు. అయ్యా, పట్నం లోపల కరువు ఉంది, చావులున్నాయి, అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు, పట్నం వెలుపల ఆహారం ఉంది, శత్రువులు పారిపోయారు, టెంట్లు ఖాళీగా ఉన్నాయి. అబ్బా అబ్బా, ఆ మాట చెప్పిన తర్వాత కుష్ఠరోగుల భవిష్యత్తు ఎట్లా మారుతుంది? వాళ్ళకి ఎంత మంచి గుర్తింపు వస్తుంది, ఎంత ఆధిక్యత వస్తుంది? కుష్ఠరోగులను బట్టి షోమ్రోను పట్నము తప్పించబడింది. ఆ నలుగురు కుష్ఠరోగులు సోమరును పట్టణానికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. ప్రిలరా అర్థం చేసుకుందాం. దేవుడు సువార్త చెప్పేవారిని, సువార్తను మోసుకువెళ్ళేవారిని, ఆత్మీయ ఆహారం, జీవాహారం, అలమటిస్తున్న ఆత్మలు, చేజారిపోతున్న ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలు, అనేక ఆత్మలు ఉండగా ఇది శుభవర్తమానం. దీన్ని చెబితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, దీన్ని చెబితే వాళ్ళ జీవితాలు కట్టబడతాయి అని ఎవరైతే దాన్ని గుప్పుల్లో బిగపట్టక వెళ్ళి పంచుకుంటారో, చెబుతారో, నిజముగా వారి ద్వారా ఆ పట్టణాన్ని దేవుడు ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి దానియేలు బబులోను పట్టణానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఎస్తేరు శోషాను కోటకి పారశిక రాజ్యానికి ఆమె ఆశీర్వాదకరంగా ఉంది. కుష్ఠరోగులు సోమ్రోను పట్టణానికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. ప్రభునందుకు వెళ్ళారా,
నిన్ను నన్ను మన పట్టణానికి దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాలనుకుంటున్నారు. నీ ద్వారా నా ద్వారా అనేక మందిని మరణం నుంచి తప్పించాలనుకుంటున్నాడు, అనేక మందిని జీవంలోకి నడిపించాలనుకుంటున్నాడు, అనేక మందికి ఆకలి పస్తులతో ఉన్న వారికి ఆహారం అందించాలనుకుంటున్నాడు. మరి మనం ఆశ కలిగి ఉన్నామా? ఆశ కలిగి ఉంటే దేవుడు నిన్ను ఒక పట్టణానికి ఆశీర్వాదకరంగా, నీ పట్టణానికి, నువ్వు ఉన్న పట్టణానికి ఆశీర్వాదకరంగా ఆయన మార్చాలని ఆశపడుతున్నాడని లేఖనాల ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడో భాగానికి వెళ్దాం. ఆ తరానికి లేదా ఆ దేశానికి ఆశీర్వాదకరంగా ఉండటం ఎలాగో చూద్దాం. ఒక తరానికి, ఒక జనరేషన్కి, ఒక దేశానికి ఆశీర్వాదకరంగా ఉండటం ఎలాగో లేఖనాల్ని మనం చూద్దాం. మొదటిగా దావీదు జీవితాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32-33 వచనాలు, 32-33 వచనాలు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఇశ్రాయేల్ సైన్యం ఒక పక్కన, ఫిలిస్తీన్ల సైన్యం ఒక పక్కన, జయహో జరిహో అనుకుని 40 దినాల పాటు వెళ్తున్నారు వెనక్కి వస్తున్నారు. కారణం, అక్కడ పెద్ద రాక్షసుడు ఉన్నాడు, గొల్యాత్. వాడిని చూస్తే ఇంకెవరికి ధైర్యం లేదు. వాడిని చూడగానే అందరు పరారు. ఒక బెట్టింగ్ పెట్టాడు, ఇంకో మీరు పోట్లాడుకోడు, మేము పోట్లాడుకోడు, మధ్యలో కొంతమంది చచ్చిపోవటం, ఇవన్నీ వద్దు, కానీ నేను ఈ ఫిలిస్తీన్ల సైన్యం పక్షంగా ఉంటాను. మీలో ఎవరైనా ఒక నిలబడండి, మేమిద్దరం తన్నుకుంటాం. మాలో ఎవరు చచ్చిపోతారో వాళ్ళ సైన్యం ఓడిపోయినట్టు, ఎవరు గెలుస్తారో వాళ్ళ సైన్యం గెలిచినట్లు ఇది డీల్ అన్నాడు. ఆ గొల్యాత్ ఆకారాన్ని చూసినప్పుడు, రాజు అయిన సౌలుకి ధైర్యం లేదు. బలాజ్యులు, కండలు తిరిగిన వీరులు చాలా మంది ఉన్నారు, ఎవరికి ధైర్యం లేదు. ఎంత అవమానమో, దేవుడి నామం దూషించబడతా ఉంది. ఇశ్రాయేల్ సర్వ సైన్యము భీతిల్లిపోతా ఉండగా ఒక్క బాలుడు ఎలాగా ఆ దేశానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. రండి 17వ అధ్యాయం 32-33 వచనం. ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనసును కృంగనిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిస్తీను ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో అనెను. ఎట్లా ఉంది పరిస్థితి? నువ్వేంటి, వాడేంటి? నువ్వు బాలుడివి, వాడు బాల్యం నుండి యుద్ధసూరుడు, నువ్వు వాడితే ఎట్లా పోరాడతావు? అవన్నీ పక్కన పెట్టండి. నేను బాలుడిని, నా వెనక ఉన్నవాడు మాత్రం బలాఢ్యుడు. నేను నిలబడతాను, దేశం పక్షంగా నిలబడతాను, సైన్యం పక్షంగా నిలబడతాను. దేశం కొరకు ఒకడు, అందరి పక్షంగా సర్వ సైన్యం పక్షంగా ఒకడు, నేను నిలబడతానని చెప్పి దావీదు నిలబడ్డాడు. 50వ వచనంలో ఆశ్చర్యకరమైన మాట, దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గం లేకుండా ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపాను. అబ్బా, నేను కుక్కనా అన్నాడు. అవును, కుక్కచావే. నేను కుక్కనా అన్నవాడు కుక్కచావే. ఏం వాళ్ళ కత్తి లేదు, ఏమి, ఒక రాయి. ప్రభునందు పిల్లరా, మన ద్వారా దేవుడు ఒక దేశాన్ని విడిపించాలనుకుంటున్నాడు. ఒక సైన్యాన్ని విడిపించాలనుకుంటున్నాడని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో దావీదు దేవునికి ఇష్టానుసారుడు కాబట్టి దావీదు ద్వారా ఆ దేశానికి ఎంత నెమ్మది వచ్చిందో ఇలా రాయబడింది. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా నలుదిక్కుల అతని శత్రుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత, అది దావీదుని బట్టి, భక్తిపరుడైన ఆ రాజును బట్టి ఆ ఇస్రాయేల్ దేశం అంతటికి నెమ్మది. యుద్ధాలు లేవు, అపాయం లేదు, ఉపద్రవాలు లేవు, ఎంత నెమ్మదో, కరువు లేదు, కాటకాలు లేవు, రోగాలు లేవు. ఒక్కని బట్టి దేవుడు దేశమంతటిని ఆశీర్వదిస్తున్నాడు. ప్రభు నందు ప్రియులారా, ప్రభు నందు ప్రియులారా, మన దేవుడు యు విల్ బి బ్లెస్సింగ్, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్న దేవుడు. నిజముగా ఆయన హృదయానుసారంగా జీవించేవాడిని, ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తానుసారంగా జీవించేవాడిని ఆయన సింహాసనం ఎక్కించాలనుకుంటున్నాడు. ఆ సింహాసనం మీద వారిని కూర్చోబెట్టి ప్రజలందరికీ గొప్ప నెమ్మది, గొప్ప విజయం, గొప్ప సమాధానం ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. అలాంటి వారిగా మనల్ని ఉంచాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. దేశానికి, ఆ తరానికి ఆశీర్వదకరంగా ఉన్న మరొక వ్యక్తి మనకు తెలుసు, మోషే. మోషే నిర్గమకాండం మూడవ అధ్యాయం ఏడవ వచనానికి వెళ్దాం. అక్కడ ఆయన దేవుడు మాట్లాడుతున్న మాట, మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఏడవ వచనంలో మూడు భారభరితమైన మాటలున్నాయి. ఏంటి? ప్రజల బాధ, ప్రజల మొర, ప్రజల దుఃఖం. ప్రజల దుఃఖం, 600,000 మంది కాల్బలం, సుమారు 20,00,000 మంది ప్రజానికం. ఆ 20,00,000 మంది ప్రజానికం ఎంతో దుఃఖంలో, ఎంతో వెట్టిచాకులు, ఎంతో వేదనలో ఉన్నారు. ఆయన అంటాడు 8వ వచనం, కాబట్టి మోషే నీ ద్వారా వారిని ఆశీర్వదించాలనుకుంటున్నాను, మోషే నీ ద్వారా వారిని విడిపించాలనుకుంటున్నాను, మోషే నీ ద్వారా వారిని రక్షించాలనుకున్నాను, కాబట్టి రమ్ము, నేను పంపుతాను. ఐ విల్ మేక్ యూ బ్లెస్సింగ్ టు ద నేషన్, దేశానికి నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తాను, దేశానికి లక్షలాది ప్రజల విడుదలకు నేను నిలబెట్టుకుంటాను. మోషే నువ్వు రా, మోషే నువ్వు రా, దేశానికి ఆశీర్వదకరంగా ఉంచడానికి ఆయన పిలుస్తా ఉన్నాడు. నిజంగా మోషే ఐగుప్తు సింహాసనం వద్దనుకున్నాడు, దేవుణ్ణి ప్రజలతో అరణ్య ప్రయాణమే మేలనుకున్నాడు, శ్రమ మేలనుకున్నాడు, శ్రమ కొరకు అల్పకాలము పాప భోగం వద్దనుకున్నాడు. దేవుడు మోషేను బట్టి ఐగుప్తులో నుంచి 400 సంవత్సరాలుగా ఉన్న బానిసత్వం నుంచి వారిని విడిపించాడు. వారందరికీ మోషేను నాయకునిగా ఆశీర్వదకరంగా నియమించిన సన్నివేశం మనకు తెలుసు. దేవుని ఉగ్రత ఆ ప్రజల మీద మండుతున్నప్పుడు మోషేను తప్పుకో, వీరి మాటిన ప్రజలు వేరిని సంహరిస్తానన్నప్పుడు ఆయన మోషే దేవుని కద్దిగా వచ్చి నిలబడ్డాడు. దేవా, నా పేరు జీవ గ్రంథం నుంచి తుడిచే, నీ ప్రజలు మాత్రం కోపగించుకోవద్దు, నీ ప్రజల పాపాన్ని పరిహరించని చెప్పి అందరి పక్షంగా మీకు అది ఎలా కనబడుతుందో ఒకసారి ఇమాజినేషన్కి వెళ్ళండి. 20,00,000 ప్రజలకి దేవునికి మధ్య ఒక్కడు, 20,00,000 ప్రజలకి దేవునికి మధ్య ఒక్కడు, ఒక్కడిని బట్టి వారికి విడుదల, ఒక్కడిని బట్టి వారి మీదకి వచ్చిన ఉగ్రత తప్పిపోయింది. దేవుడు దేశానికి ఆశీర్వదకరంగా మార్చాలనుకుంటున్నాడు. అది ఎంత దేవునికరమైన జీవితం. చాలాసార్లు మనం అనుకుంటాం, ఎంత ఘోరమైన ప్రజలు ఎందుకోసం తప్పించబడుతున్నారు, ఎందుకోసం ఈ దేశాన్ని క్షమిస్తున్నాడు, ఎందుకోసం ఈ దేశం మీదకి దేవుని ఉగ్రత రావట్లేదంటే ఎవరో ఒకరు దేశం పక్షంగా దేవుని సన్నిధిలో నిలబడతా ఉన్నారు, దేశం పక్షంగా దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నారు. దేవా నేనున్నాను, నన్ను పంపు. దేవా నేనున్నాను, నన్ను చూడు. దేవా నేనున్నాను, నన్ను దాటి వాళ్ళ మీదకి వెళ్ళాలి, వాళ్ళకి ఏమైనా చేయాలంటే ముందు నన్ను చంపాలి, నన్ను చంపి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. దేవుని ముందు నిలబడి ప్రజల పక్షంగా రాయబారిగా మధ్యవర్తిగా నిలబడే వారిని బట్టి దేవుడు ప్రజల్ని ఆశీర్వదించేవాడుగా, దేవుడు పట్టణాన్ని దేశాన్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడని
మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. కాబట్టి దేశానికి ఆశీర్వదకరంగా ఒక దావీదును మార్చాడు, దేశానికి ఆశీర్వదకరంగా జనాంగానికి ఆ తరానికి ఆశీర్వదకరంగా మోషేను మార్చాడు. గొప్ప ఆశీర్వాదపు మాటలు మనం చూసి ముగించుకుందాం. మన మూల వాక్యంలో అబ్రహామును దేవుడు ఎలా ఉంచాలనుకుంటున్నాడు, అబ్రహామును ఏం చేయాలనుకుంటున్నాడో మనం చూస్తే దేవుని మనసు ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, క్రైస్తవ లోకం ద్వారా ప్రపంచానికి దేవుడు చేయాలనుకున్న మేలు ఏంటో ఉదయకాల సమయంలో మనకు అర్థం కావాలి. మన పిల్లలను మనం ఎలా పెంచాలి, మన పిల్లలను మనం ఎలాగా, మన పిల్లల పట్ల మనం ఎలాంటి ఆశలు కలిగి ఉండాలి, వారి కొరకు మనం ఏమని ప్రార్థన చేయాలి. దేవా నా కొడుకుని దేశానికి బహుమానంగా మార్చు, దేవా నా కొడుకుని పట్టణానికి బహుమానంగా మార్చు, నా కొడుకుని నా కూతుర్ని అనేక మందికి ఆశీర్వదకరంగా మార్చు. అలాంటి ఉన్నతమైన ప్రార్థనా మిట్టులోకి మనం ఎప్పుడు వస్తామో, అలాంటి ఉత్తమమైన ప్రార్థన మనం ఎప్పుడు చేస్తామో. ఆది కాండం పన్నెండవ అధ్యాయం మూల వాక్యంలోకి వస్తే మళ్ళా 2-3 వచనాలు చదువుదాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, తర్వాత మాట నీవు ఆశీర్వాదముగా ఉండువు, నీవు ఆశీర్వాదంగా ఉండువు. 3వ వచనం 2వ భాగం భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును, నీయందు భూలోక సమస్త వంశాలు ఆశీర్వదింపబడును అన్నాడు ఆయన. అబ్రహమా నీవు ఆశీర్వాదంగా ఉంటావు, అబ్రహమా భూలోక సమస్త వంశాలన్నీ నీయందు ఆశీర్వదింపబడతాయి అన్నాడు ఆయన. నిజంగా అబ్రహాము కుమారుడు, ఇస్సాకు కుమారుడు, యాకోబు 12 మంది సంతతి, ఇస్రాయేలు దేశం. నిన్నటిదేముంది పేపర్లో ప్రకటన మనం చూస్తున్నాం, కరోనా వైరస్ కి యాంటీబాడీస్ ని ఇజ్రాయేల్ దేశం కనిపెట్టిందని. మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ చరిత్రలో ఇస్రాయేల్ దేశం ద్వారా ఎన్ని దేశాలు ఆశీర్వదించబడతా వచ్చాయో. 1948 లోనే ఫామ్ అయింది చిన్న దేశం, కొద్ది మంది కాంగ్రిగేషన్, కానీ వారు ఎన్ని విధాలుగా ప్రపంచానికి ఆశీర్వదకరంగా ఉన్నారు. అగ్రికల్చర్ లో చంద్రబాబు నాయుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని వచ్చేవాడు, ప్రపంచ దేశాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ టెక్నాలజీని చూసి నేర్చుకుని రావడమే. అగ్రికల్చర్ లో కానీ, మెడికల్ లో కానీ, డిజిటల్ టెక్నాలజీలో కానీ అన్ని విషయాల్లో వారు ప్రపంచానికి ఆశీర్వదకరంగా ఉన్నారు. ఎన్నో ఇన్వెన్షన్స్ ని వాళ్ళ ద్వారా దేవుడు ప్రపంచానికి ఇస్తా ఉన్నాడు. సెల్ఫోన్ టెక్నాలజీ వాళ్ళే, ఆ స్టంట్ కనిపెట్టింది వాళ్ళే, ఫైర్ వాల్స్ వాళ్ళే, చాలా విషయాలు. అందుకే శాస్త్రవేత్తలు మనం తీసుకుంటే ప్రపంచంలో శాస్త్రవేత్తలు 90% సైంటిస్టులు దే ఆర్ జూస్ ఆర్ క్రిస్టియన్స్. దేవుని బిడల ద్వారా దేవుడు ప్రపంచానికి ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. దేవుడు లేడు, సైన్స్ బైబిల్ను ఒప్పుకోవట్లేదు అన్న వాళ్ళందరికీ సమాధానం ఒకటే, న్యూటన్ సైంటిస్ట్ క్రైస్తవుడు, ఐన్స్టీన్ సైంటిస్ట్ క్రైస్తవుడు, అనేక మంది శాస్త్రవేత్తలు దేవుని బిడలు బట్టి ప్రపంచాన్ని ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒక గొప్ప కష్టమైన కాలంలో దేవుని వద్ద నుంచి పొందుకొని ప్రపంచానికి మేలు చేసేవారుగా ఉన్నారు. మన జీవితాలు ఎట్లా ఉన్నాయో యువదీకాల సమయంలో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. జకరియా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. యూదావారులారా, ఇశ్రాయేల్ వారులారా, మీరు అన్యజనులు నేలాగు శాపాస్పదముగా ఉంటారు, తర్వాత మన అండర్లైన్ చేయండి, అలాగే ఇశ్రాయేల్ వారులారా అలాగే మీరు ఆశీర్వాదస్పదముగా ఉన్నట్లు నేను మిమ్మల్ని రక్షించుదును. మీరు యు విల్ బి బ్లెస్సింగ్, మీరు ఆశీర్వాదంగా ఉంటారు.
మీరు ఆశీర్వాదకరంగా ఉంటారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
రోమపత్రిక 9:4 రోమపత్రిక 9:4 వెళ్దాం.
వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానము అర్చనాచారాదులు వాగ్దానములు వీరివి. 4 ఆశ్చర్యకరమైన మాటలు ఉన్నాయి. ఇశ్రాయేలుకి ఉన్న ధన్యత ఏంటి, ఆధిక్యత ఏంటి, దత్తపుత్రత్వం, దేవుని పిల్లల వారు, దేవుని దేశం, దేవుని ప్రజల వారు, మహిమ, గ్లోరీ అని మాట రాయబడుతుంది, నిబంధనలు, కమాండ్మెంట్స్ దేవుడు వాళ్ళకే ఇచ్చాడు, ధర్మశాస్త్రం, లా దేవుడు వారికే ఇచ్చాడు, అర్చనాచారదులు, సర్వీస్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి సేవించే భాగ్యం వారు దక్కింది, వాగ్దానాలు, ఎన్నో వాగ్దానాలు, ప్రామిసెస్ వాళ్ళు చేయబడ్డాయి. దేవుని ప్రజలను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు తన ప్రజల ద్వారా అనేక మందిని ఆశీర్వదించాలనుకున్నాడు. 5 ఆశ్చర్యకరమైన మాట, పితరుల వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టెను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అబ్రహమా నిన్ను బట్టి భూలోక సమస్త వంశాలను ఆశీర్వదిస్తానన్నాడే. అబ్రహాము ద్వారా దేవుడు భూలోక సమస్త వంశాలను ఆశీర్వదించింది ఏ విధంగా అంటే యేసు క్రీస్తు ప్రభుని అబ్రహాము సంతానంగా పుట్టించి. అందుకే మత్తయి సువార్త 1:5 అబ్రహాము కుమారుడగు, దావీదు కుమారుడగు, యేసు క్రీస్తు వంశావళి అని రాస్తాడు. అబ్రహాము, దావీదు, యేసు క్రీస్తు, భూలోక వంశాలన్నిటినీ యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆయన ఆశీర్వదించాలనుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:16 చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3:16 మనం చూస్తే 3:16 అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడును, ఆయన అనేకులు గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లు నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తే. అబ్రహమా నీ సంతానమును బట్టి భూలోక వంశం ఆశీర్వదిస్తానన్నాడు కదా. ఇక్కడ చేయించండి, ఆదికాండం 12:7 వెళ్ళండి. వెళ్తే అక్కడ రాయబడుతుందన్నమాట, 12:7 యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా నీ సంతానమునకు దేశాన్ని ఇస్తానన్నాడు. ఆ సంతానము క్రీస్తే. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎందుకోసం? ఇస్రాయేల్ దేశం కొరక, ప్రపంచ దేశాలన్నిటి కొరకు ఆయన లోకానికి వచ్చింది. పాపులను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చింది. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చింది. దేవుని మహోగ్రత, పాతాళపు శిక్ష నుంచి ప్రజలను తప్పించడానికి. నిజంగా ఆశీర్వాదం అంటే ఏమర్థమవుతుంది మనకి? ఇల్లు, ఫలాలు, ఆస్తిపాస్తులు, అధికారం, ఇవన్నీ ఆశీర్వాదం అనుకుంటే ఉన్నాం. కరోనా మనకి ఏం జ్ఞాపకం చేసింది? అరే అబ్బా, ఇవన్నీ ఉన్నా నీ ప్రాణం పోతే నీకేంటి ప్రయోజనం అని కదా జ్ఞాపకం చేసింది. అందుకోసమే కదా బ్రతుకుంటే బొలిసా కన్నా తిందాం. ప్రాణం పోతే ఇంకేమన్నా ఉందా? అంత లాక్డౌన్, ఎవరికి వాళ్ళు కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చునే ప్రభుత్వం ఎందుకంటుంది? ఇంకేం అవసరం? ప్రాణం దగ్గర ఏది వెలకట్టగలిగింది? ఏమిచ్చి ప్రాణం సంపాదించగలం? ఏమిచ్చి ప్రాణాన్ని నిలబెట్టగలం? ఏమిచ్చి దానికి సాటిగా ఏం మాట్లాడగలం? అందుకే ఆశీర్వాదాల్లో స్థాయిల కోసం మాట్లాడితే రూపాయలు ఆశీర్వాదమే నిజమే, ఉద్యోగం ఆశీర్వాదమే నిజమే, వివాహం ఆశీర్వాదమే నిజమే, కానీ గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏంటి ఆశీర్వాదం అంటే రక్షణ, ఉగ్రత నుంచి తప్పించుకోవటం, మరణాన్ని అధిగమించటం, మరణాన్ని జయించటం, మృత్యుంజయం అవ్వటం, ఆ గొప్ప నిత్య జీవంలోకి అడుగుపెట్టడం, జీవానికి పాత్రులుగా ఎంచబడడం. అందుకే అసలుకి పర సంబంధమైన ఆశీర్వాదాల కోసం మాట్లాడుతూ
పర సంబంధమైన ఆశీర్వాదాల కోసం మాట్లాడుతూ లేఖనం ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆ యోహాను సువార్త 3:16 మనకు తెలిసిన మాట కదా. యోహాను సువార్త 3 దేవుడు లోకాన్ని ఆశీర్వదించాడు, దేవుడు ప్రపంచ ప్రజలందరినీ ఆశీర్వదించాడు. ఆయన ఎలా ఆశీర్వదిస్తున్నాడు, ఏమిచ్చి ఆశీర్వదిస్తున్నాడు అంటే 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని అందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. 15 అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను అలాగే విశ్వసించి ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు. చెప్పు మరణం దగ్గర ఏది నిజమైన ఆశీర్వాదం, చెప్పు సమాధి గోతి దగ్గర ఏది నీకు అక్కరకు వస్తుంది, చెప్పు మరణం దగ్గర ఏది నిజమైన ఆశీర్వాదం. ఏమొద్దు, లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఎందుకు, నాలుగు గీక్కోడానికి పనిచేయవు. సమాధిని తగలబెట్టడానికి కట్టిని తగలబెట్టడానికి కట్టెల మీద తగలబెట్టడానికి కూడా పనికిరావు మరణం దగ్గర. టెంపరీ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్, పర్మనెంట్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్, యాక్చువల్లీ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్, హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్, ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్. తాత్కాలిక ఆశీర్వాదాలు ఉన్నాయి, భౌతిక ఆశీర్వాదాలు ఉన్నాయి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, అంతకు మించి శాశ్వతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, పర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, నిత్యత్వం సంబంధించిన ఆశీర్వాదాలు ఉన్నాయి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు శ్రేష్టమైన వాటిని ఇస్తానంటున్నాడు, శ్రేష్టమైన వాటిని ఇస్తానంటున్నాడు. నీ ఇంటికి నువ్వు ఆశీర్వాదం అంటే ఏం చేస్తే బాగా డబ్బులు సమకూరిస్తేనా, అది అవసరమే, అంతకు మించి నీ ద్వారా నీ కుటుంబానికి రక్షణ, నీ ద్వారా నీ కుటుంబానికి విమోచన, నీ ద్వారా నీ పనిచేస్తున్న స్థలంలో అనేక మందికి రక్షణ, నీ ద్వారా నీ అత్తమావలింట్లో రక్షణ, నీ ద్వారా పట్టణానికి రక్షణ, నీ ద్వారా పట్టణానికి విడుదల, నీ ద్వారా పట్టణానికి ప్రార్థన సహాయము, నీ ద్వారా దేశానికి రక్షణ, నీ ద్వారా దేశానికి విమోచన. ఐ విల్ మేక్ యు బ్లెస్సింగ్ టు నేషన్స్. దేవుడు నిన్ను నన్ను దేశాలకు ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు. మదర్ దెరీషాను ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమె ఏమైనా పొందుకుందా? నేను ఇప్పుడు చెప్పిన 9 తీసుకోండి. 3 9 మీకు జ్ఞాపకం చేశాను. ఆ 9 మేము సుఖపడాలి, మేము సంపాదించుకోవాలి, మేము కొడబెట్టుకోవాలి, మేము రాబట్టుకోవాలి అనుకున్నవారు కాదు. నేను నశించినా నశించదను. ఐగుప్తు సింహాసనము కంటే దేవుని ప్రజలతో శ్రమ మేలు. యోసేపు ఏమైనా సుఖంగా ఉన్నాడా? ఎన్నో శ్రమలు, మరణకరమైన పరిస్థితులు, మేము మరణించినా పర్వాలేదు, మా ద్వారా అనేక మంది రక్షించబడాలి. దట్ ఈస్ ద రాడికల్ క్రిస్టియానిటీ. స్వార్థం అన్నది క్రైస్తవంలో బైబిల్లో కనబడదు, కానీ ఈరోజు సంఘంలో స్వార్థం తప్ప ఇంకేమి కనబడంలా. లోకంలో విపత్తు వచ్చింది, ఎందరు లోకం రక్షించబడాలని ప్రార్థన చేసిన వారు ఉన్నారు? అనేక మంది విపత్కరమైన పరిస్థితుల్లో అన్నార్తులు ఉన్నారు, ఏ సహాయం లేక నిస్సహాయులుగా ఉన్నారు. ఎందరు హస్తాల వరణ ఆదుకున్నాయి. మనల్ని దేవుడు అనేక మందికి దీవెనకరంగా ఉంచాలనుకుంటున్నాడు. వేలకు వేల జీతాలు వస్తున్న ఉద్యోగాల్లో మనం ఉన్నాం, 10 కంట్రోల్ చేయగలిగిన అధికారంలో మనం ఉన్నాం, అనేక మందిని నడిపించగలిగిన స్థాయిలో మనం ఉన్నాం. దేనికోసం వాడుతున్నావు? నీ స్థాయిని దేనికోసం వాడుతున్నావు? నీ పొజిషన్ దేనికోసం వాడుతున్నావు? నీ పరపతిని దేనికోసం వాడుతున్నావు? నీ ధనాన్ని దేనికోసం వాడుతున్నావు? ఐ విల్ మేక్ యు బ్లెస్సింగ్. నిన్ను ఆశీర్వదకరంగా ఉంచుతాను అన్నాడు, నిన్ను ఆశీర్వదకరంగా ఉంచుతాను అన్నాడు యేసు క్రీస్తు ప్రభు. సర్వలోక పాపాలు మూసుకొని పోగొట్టు పిల్ల, అనేక మందికి పాప విమోచన రక్షణ ఆయన ద్వారా లోకానికి వచ్చింది. ఆయన ప్రపంచానికి ఆశీర్వదకరంగా దేవుడు మార్చాడు, ఆయన ప్రపంచానికి ఆశీర్వదకరంగా మార్చాడు.
అపొస్తలుల కార్యాల గ్రంథం 3:26 మనం చూస్తున్నాం. ప్రిలరా, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు. ఏది నిజమైన ఆశీర్వాదం? లాక్డౌన్ ఎత్తేగానే వైన్ షాపుల దగ్గర కీలు కట్టారు, పొడవైన కీలు. 40 రోజుల పాటు డబ్బులు ఎక్కడ దాచిపెట్టారు? ఎక్కడి నుంచి అయినా తెస్తారు. తెల్ల మెల్ల ఉన్న పుస్తులన్నీ అమ్మేస్తారు. వ్యసనాలు, బానిసత్వం, సంఖ్యలు, దుర్వ్యసనాలు, భయంకరమైన పరిస్థితిలో అనేక మంది ఉన్నారు. వారిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నీ ద్వారా విడిపించాలనుకుంటున్నాడు, నా ద్వారా విడిపించాలనుకుంటున్నాడు. మనం లోకంతో మిలాఖత్ అయిపోదామా? మనకి లోకానికి తేడా లేదా? దేవుని పిల్లలుగా ఉన్న మనము లోకానికి శాపం తెచ్చేవారుగా ఉన్నామా? లోకం మీదకి ఆశీర్వాదం తెచ్చేవారుగా ఉన్నామా? ప్రతి వాణిని వాణి వాణి దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను. దేవుడు అబ్రహామును ఆశీర్వదకరంగా ఉంచాడు, దావీదును ఆశీర్వదకరంగా ఉంచాడు, యోషేపును ఆశీర్వదకరంగా ఉంచాడు, దానియేలును ఆశీర్వదకరంగా ఉంచాడు, ఎస్తేరును ఆశీర్వదకరంగా ఉంచాడు, కుష్ఠరోగులను ఆశీర్వదకరంగా ఉంచాడు, అనేక మందిని ఆశీర్వదకరంగా ఉంచాడు. యువదే కాల సమయంలో నిన్ను నన్ను అనేక మందికి ఆశీర్వదకరంగా మార్చాలనుకుంటున్నాడు. ఆయన్ని యేసుక్రీస్తు ప్రభువుని లోకాన్ని దీవించడానికి ఈ లోకానికి పంపించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన అంటున్న ఆశ్చర్యకరమైన మాట యోహాను సువార్త 20:21-23 చూద్దాం, ముగించుకుందాం, సమయం అయిపోయింది. యోహాను సువార్త 20:21-23 చూద్దాం. యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఆ మాట ఎలా ఉంది? దేవుడు లోకాన్ని ఆశీర్వదించడానికి, లోకాన్ని రక్షించడానికి, లోకాన్ని తప్పించడానికి, లోకానికి జీవ మార్గాన్ని పరిచయం చేయడానికి నన్ను పంపినట్లుగా, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్న 12 మంది, నేను ఏర్పాటు చేసుకున్న అపొస్తలులారా, నేను ఏర్పాటు చేసుకున్న నా శిష్యులారా, దేవుడు నన్ను ఎలాగైతే లోకానికి ఆశీర్వదకరంగా ఉంచడానికి పంపాడో, నేను మిమ్మల్ని పంపుతున్నాను. దేవుడు నన్ను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి, వారికి దేవుని జీవవాక్యాన్ని ఇచ్చాడు, వారికి దేవుడు తన దైవాత్మను ఇచ్చాడు. ఇచ్చి 23 అంటాడు, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారు క్షమించబడను, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను. అబ్బా, దెయ్యాల మీద మీకు అధికారం, రోగాల మీద మీకు అధికారం, పాపాల మీద మీకు అధికారం, పరలోకం మీద మీకు అధికారం. ఈ విల్ బి బ్లెస్సింగ్ టు ద నేషన్, ప్రపంచ దేశాలకి మీరు ఆశీర్వాదం. తోమా, నువ్వు భారతదేశానికి ఆశీర్వదకరంగా ఉండాలి. తోమా వచ్చాడు, ఏం చేశాడు? ఈ దేశానికి రక్షణ సువార్తను అందించాడు. మరి తోమా ఏం పొందుకున్నాడు? ప్రతిగా ఏం పొందుకున్నాడు? హతసాక్షి, చంపబడ్డాడు. వారు కరిగిపోయారు, లోకాన్ని వెలిగించారు. వారు చెదరిపోయారు, ప్రపంచ దేశానికి వెళ్లారు, ప్రపంచాన్ని పట్టుకున్నారు. మరణం దగ్గర నిరీక్షణ లేని ప్రజలకి నిరీక్షణ కలగజేశారు. మరణం దగ్గర దెంబలు ఎత్తిపోతున్న ప్రజలకి మరణం ఓటమి కాదు, మరణం ముగింపు కాదు, గొప్ప జీవం ఉంది, గొప్ప జీవితం ఉందని వారు లోకానికి ప్రచారం చేశారు, లోకానికి పరిచయం చేశారు, జీవంలోకి నడిపించాడు. ప్రేమైన వారులారా, నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట, మొదటి పేతురు పత్రిక 2:9 2:9 ఆయన మాట్లాడుతున్నాడు. 2:9 ఆయన మాట్లాడుతున్నాడు, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడ్డ వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. అబ్బా, మనము చీకట్లో ఉన్నవారమే, ఈరోజు వెలుగులోకి వచ్చాం. మనం శాపంలో ఉన్న వారమే ఈరోజు మనం ఆశీర్వాదం పొందుకున్నాం. మనం నిరీక్షణ లేని వారమే నిరీక్షణలోకి వచ్చాం. ఎందుకోసమట? ఆ నిరీక్షణ, ఆశీర్వాదం, ఆ జీవము కలిగిన దేవుణ్ణి ప్రచురము చేయ నిమిత్తము లోకానికి చూపించాలి. నీ క్రియల్లో చూపించాలి, నీ మాటల్లో చూపించాలి. నీ ద్వారా, నా ద్వారా ప్రభు ప్రపంచ దేశాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ముఖ్యంగా నీ ఇంటిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నువ్వు పనిచేస్తున్న స్థలాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నువ్వున్న పట్టణాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నువ్వున్న దేశాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవా, మేక్ మీ బ్లెస్సింగ్ టు మై నేషన్, నా దేశానికి నన్ను ఆశీర్వదకరంగా మార్చు ప్రభు అన్నది నీ నా ప్రార్థన కావాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. లోకమందు మీరు జ్యోతుల వలె కనబడుతున్నారు అంటున్నాడు ఆయన. ఎవరు అనేక మందులు నీతి మార్గంలో నడిచినట్టుగా తిప్పుతారో వారు ఆకాశ మందుల జ్యోతుల వలె నిరంతరం ప్రకాశిస్తారన్నాడు దానియేలు గ్రంథం 12:3 ఆకాశ మండలం జ్యోతులతో పోలిస్తా ఉన్నాడు. పిల్లరా, అర్థం చేసుకుందాం. మనం దీవించబడ్డాం, మనం ఆశీర్వదించబడ్డాం, మనం రక్షించబడ్డాం. మనం మిగతా వారిని దీవించడానికి, మనం మిగతా వారిని ఆశీర్వదించడానికి, మనం మిగతా వారిని రక్షించడానికి, దానికి ప్రతిగా నీ ప్రతిఫలం, నీ జీతం, నీ బహుమానం నా వద్దుంది అని ఆయన నీతో నాతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాన్ని మాత్రమే చూసుకున్నామా? అనేక మంది కొరకు మనం బయటికి చూద్దామా? మనం కేవలం 4 గోడల మధ్య మాత్రమే ఆగిపోదామా? మన 4 గోడల మధ్య ఉన్న సమాజానికి, అనేక మందికి ఆశీర్వదకరంగా ఉందామా? నిర్ణయం ప్రభు మనకు అప్పగిస్తా ఉండగా అర్థం చేస్తా. అనుకున్న దేవుడు ఆ యేసు క్రీస్తు ప్రభును పంపించాడు. ఆయన ద్వారా అపోస్తలు పంపించాడు. అపోస్తలు ఆదిమ సంఘాన్ని కట్టారు. ఆదిమ సంఘపు వారసులుగా నువ్వు నేనున్నాము. నీ బాధ్యత, నా బాధ్యత లోకానికి ఆశీర్వదకరంగా ఉండాలి. అతి కృపాధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించిన గాక. అన్మ్యూట్ చేస్తా ఉన్నాను. ఎవరైనా ఒకరు వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. నిజంగా ఎంతో విపత్తులో ఉన్న కరోనాకి దేవుడు క్రైస్తవుల ద్వారా గొప్ప మేలు చేయాలి, లోకానికి మేలు చేయాలని. మరి ఆ ఇజ్రాయెల్ ద్వారా యాంటీబాడీస్ అది నిజమైతే ఎంత బాగుంటుందో. ప్రపంచ దేశాలకి క్రైస్తవ దేశాలు ఇప్పుడు దాకా మేలు చేశాయి. ఈ శ్రమలో క్రైస్తవ దేశాలని ఆయన ప్రశ్నిస్తూ ఉండగా మేలు జరిగినట్లుగా ప్రార్థన చేద్దాం. వాక్యం ద్వారా ప్రేరేపించబడ్డ వారు ఒకరు ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం. అన్మ్యూట్ చేస్తామని కాల్స్ మీట్లో ఉంచుకోండి.
ఒకరు ప్రార్థన చేయండి.
స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా,
పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, కాల్ సిమెంట్లో పెట్టుకోండి.
మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్
ఒకరు ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థన చేయండి. సమయం అయిపోతుంది.
స్తోత్రం నాయన, స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, కనికరంగుల తండ్రి నాయన, వందనాలు నాయన, గొప్ప దేవుడా, కనికరంగుల తండ్రి, దేవాధిపతి అనేసి ప్రభువ నాయన. ఈ ఎఫ్ఎస్జి వల్ల ప్రభు నా తండ్రి ఎంతో మంది నాయన ఆత్మీయ ఆహారాన్ని ప్రభు పొందుకొని ప్రభు నాయన వారు నాయన ఆత్మీయ జీవితం పెంపొందుకుంటుంది. నీకు స్తోత్రములు చేయి నాయన. ఏది కాలములు ప్రభు ఈ లైవ్ లో ప్రభు మాకు అందరికీ ప్రభు ప్రాణ ఆత్మలతో లేచినందుకు నీకు స్తోత్రములు చెల్లించు ప్రభు. గొప్ప దేవుడా, కనికరం గల తండ్రి నాయన, అబ్రహాం కి ప్రభు నా తండ్రి మీ గర్భంలో పుట్టిన వారికి ఆశీర్వదిస్తున్నట్టు ప్రభు నా తండ్రి ఇస్రాయేలు వల్ల మేము నేర్చుకున్నది ప్రభు తండ్రి తన ప్రజలు రక్షించుకున్న ప్రభు నా తండ్రి ఆశీర్వాదంగా ప్రభు ప్రభు ఎలాగైతే దీవించారో ప్రభు నా తండ్రి ఈ దేశానికి ప్రభు నా తండ్రి నాయన రైతుల వల్ల ఆశీర్వాదంగా ఉండాలి తప్పని కానీ వారి వల్ల ఇబ్బందికరంగా ఉండకుండా ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇదిగో నీ దాసుడు నాయన అద్భుతాలు మాటలు చెప్పారు ప్రభు నా తండ్రి ఇస్తే రానికి ప్రభు నా తండ్రి నాయన ఏ చేతి వల్ల ఎలాగ దీవించబడ్డది వాళ్ళ రాజ్యము నాయన మోసే వల్ల కొన్ని వేల మంది రక్షించబడ్డారు తన ప్రాణాన్ని అడ్డు పెట్టి ప్రభు నాయన దేవునికి ప్రజలకి మధ్యన ఏ విధంగా ఆశీర్వాదం ఉన్నారో ప్రభు నాయన వివరించినందుకు నీకు వందనాలు స్తోత్రం నాయన. అలాగే మా జీవితాల్లో ప్రభు నువ్వు పోలీస్ స్టేషన్ ఉన్నా వేరే హెడ్ క్వార్టర్ ఉన్నా ప్రభు ప్రజల మధ్యన ఉన్నా ఏ ఇంట్లో ఉన్నా ఆశీర్వకరంగా ఉండాలంటే ప్రభు మా నడవడే మా ప్రవర్తన మా ప్రార్థన దేవుని కంటి పెట్టి ఉండడానికి సహాయం దయచండి నాయనా. నాయనా నీవుంటే మాకు గౌరవం నీవుంటే మాకు ఆశీర్వాదం తప్ప మాకు ఏది దిక్కు లేదు ప్రభు నా తండ్రి. ఈ రోజు ప్రభు నా తండ్రి ఇజ్రాయెల్ ప్రజలు అన్ని దేశాల కంటే ప్రభు ప్రతి విషయంలో ప్రభు నోబెల్ బహుమతి పొందుకున్నారంటే నీ ఆశీర్వాదమే కదా ప్రభు నా తండ్రి. అయ్యా ఇజ్రాయెల్ రాహం నాయన ప్రధానమంత్రి అంటారు ఆ రోజు కరోనాకి ఎదుర్కొన్నాం ఈ రోజు కరోనాకి ఎదుర్కోలేమా అంటున్నారు ప్రభు. నిజమే నాయన వారు దేవునికి నాయన అంటి పెట్టుకున్నారు కనుక వారి దేశం ఏదైనా చేయగలరు ప్రభు నీ వల్ల ప్రభు నా తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవుడా నాయన ఈ మాటలన్నీ మా హృదయాల్లో ప్రభు కదిలిపడకండి మాకు ఆ మాటలన్నీ మాకు ఆశీర్వకరంగా ఉంచండి జీవనకరంగా ఉంచమని అడుగుతున్నా. మా పిల్లలకి నిజమే ప్రభు నా తండ్రి ఈ మా పిల్లలందరూ ప్రభు జీవనకరంగా ఉంచండి ఆశీర్వకరంగా ఉంచండి ప్రభు ఈ దేశానికి ఒక సేవకులుగా ఒక ఆశీర్వకరంగా లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభు. నాయన నీకు వందనాలు స్తోత్రము నాయన ఈ అక్షత వల్ల ప్రభు నాయన వినలేని మాటలు నాయన ఆలోచన సఖ్యం కాని మాటలు వింటున్నాము నాయన మాకు ఆశీర్వకరంగా ఉన్నాయి ప్రభు నా తండ్రి. నాయన దాన్ని బట్టి మమ్మల్ని నేర్చుకోవడానికి సహాయం చేయండి నా గొప్ప దేవుడా కనికరం గల తండ్రి నాయన. ఇదిగో ప్రభు ఒరే కాలములు ప్రభు ఎలాంటి మాటలు ఏందో మాకు గొప్పతనము కదా ప్రభు నీవు ఇచ్చిన బహుమానము కదా ప్రభు నా తండ్రి. నాయన రోజు చదువుతాము కానీ దాన్ని గ్రహించలేము కదా ప్రభు నా తండ్రి. ఇదిగో నా తండ్రి అయ్యా ప్రభు మీరే దీవించండి ఆశీర్వదించండి ప్రభు. ఈ కాన్ఫరెన్స్ లో వచ్చిన ఆంధ్ర తెలంగాణలో ప్రభు రాణుల బిడ్డలకు కూడా ప్రభు నా తండ్రి. నాయన అయ్యా మీరు జీవించండి ఆశీర్వదించండి ప్రభు కుటుంబంతో ప్రభు నాయన జీవించండి. ఆ కుటుంబంలో నీవుంటే ఆశీర్వదకరంగా ఉంటావా అని ప్రభు నాయన మాట్లాడుతున్నా తండ్రి నీకు వందనాలు ప్రభు. అయ్యా మా కళ్ళు మనోనేత్రాలు తెరవండి ప్రభు. ఈ యుగ సంబంధమైన దేవతమ్మ నా మనోనేత్రం దిల్లితనం చేసింది ప్రభు నాయన. ఆ దాని నుంచి బయటకు వచ్చే కృప మాకు అనుగ్రహించండి ప్రభు. యోగువాలే ప్రభు మేము స్థిరంగా ఉండేటట్టు సహాయం అయిపోయింది ప్రభు. ఆయన చిన్న సమస్య వస్తే ప్రభు సమస్యకు లోబడిపోకుండా ప్రభు నీవు ఉన్నావా అని నీ తట్టు చూసుకుని ప్రభు నాయన నేను స్థుతించుకుని కుమారుడుగా మాకు ఆశీర్వదించి మన అడుగుతున్నాను ఆయన. ప్రభువా అని పిలవడానికి మాకు ఆస్కారం లేదు. అయ్యా మేము అందరం పాపలు మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా దావీదు కుమారుడు అబ్రహాం అంటుండే ప్రభు అయ్యా గుడారం దగ్గర చూడినప్పుడు వెళ్ళిపోతాం దావీదు కుమారుడు ఆరు వెళ్ళకుండా మమ్మల్ని దాటిపోకుండా అని అడుగుతున్నాడు ప్రభు. మా దేశాన్ని దాటిపోకండి అయ్యా మా రాష్ట్రాన్ని మా ప్రజల్ని దాటిపోకండి అయ్యా. అయ్యా గుడ్డు దేశ గారు అడుగుతున్నాడు ప్రభు దావీదు కుమారుడా కరుణించు అని కేకలేస్తున్నాడు ప్రభు. ఎంతమంది అని చేసినా ప్రభు ఆయన కేకలు మాత్రం ఆగలేదు ప్రభు. నీయందు నిరీక్షణ కలిగిన వారు ఉన్నామని ప్రభు నా తండ్రి. ఎవరి వల్ల ఒకరి వల్ల ప్రభు మా దేశాన్ని ఆశీర్వదిస్తున్నాం ప్రభు. అయ్యా అయ్యా ప్రభు నాయన ఈ ఎస్ఎఫ్జే వల్ల ప్రపంచ దేశాన్ని తెలుసుకోవాలి ప్రభు. ఎస్ఎఫ్జే అంటే ఏంటి దీని సమస్య ఏంటి దీన్ని ఈ సమస్య ఎప్పుడు స్థాపించబడ్డది ఎలాగే అభివృద్ధి పడ్డది వర్ధించబడ్డది ప్రభు అని వారందరూ తెలుసుకొని రచి ప్రభు తెలుసుకోవాలి ప్రభు. దీనిలో అందరూ పాలభాగస్వామి కా ఉండదు ప్రభు నాయన. అయ్యా ఎస్ఎఫ్జేకి సంఘాన్ని మందిరాలు లేవు ప్రభు మందిరాలు కూడా సాధించమని అడుగుతున్నాం మనం పొందుకోండి ప్రభు. మీ దాసులు నోటానికి వచ్చిన ప్రతి మాటని మా కుటుంబాన్ని జీవించండి మా కుటుంబాలను జీవించండి ఆంధ్ర తెలంగాణ ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.
మనం ముగించుకుందాం వ్యక్తిగత ప్రార్థన అంశాలు అంటే చెప్పండి. రమేష్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. బ్రదర్ డ్యూటీలో ఉన్నా పర్లేదా
రాసుకుంటానా
ముగింపు ప్రార్థన చేసేది సార్ మోహన్ దాస్ ఆశీర్వదిస్తారు. వ్యక్తిగత ప్రార్థన అంశాలు అంటే చెప్పండి ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా హోంగార్డ్ మురళి వాళ్ళ బాబు మదర్ వ్యాప్త హాస్పిటల్ క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు తన కొరకు మనం ప్రార్థన చేద్దాం. మురళి వాళ్ళ బాబు కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయమని కోరుతా ఉన్నారు. అసలు చికెన్ పాక్స్ బాధపడుతున్నాడు తన కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఏఆర్ఎడ్ కానిస్టేబుల్ నాగేంద్ర బాబు అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నాడు తన కొరకు మనం ప్రార్థన చేద్దాం. తన కొరకు ప్రార్థన చేద్దాం.
అబ్రహాం గారు తరంగా నుంచి తన కుడి బాగా నొప్పితో బాధపడుతున్నారు, బ్రదర్ కోసం ప్రార్థన చేద్దాం. జనరల్ ప్రేయర్ పాయింట్ కాకుండా ఇంపార్టెంట్ ఏమిటో చెప్పాడు సంధ్య కోసం ప్రార్థన చేద్దాం. శ్రీకాంత్ వాళ్ళ సంధ్య కుటుంబం కట్టుబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. చెప్పమ్మా.
మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో ఉండండి. The person
you are speaking with has
your call on hold. Please stay
online.
आप जिस व्यक्ति से बात कर
रहे हैं, कॉल आउटगोइंग कॉल చేయొద్దు, అవుట్గోయింగ్ కాల్ చేయొద్దు, సమయం ప్రార్థన సంపాడు చేయొద్దు. విజయవాడలో 17 మంది పోలీసులు క్వారంటైన్ లో పాజిటివ్ కేసులు వచ్చాయి, వారందరి రక్షణ కొరకు స్వస్థత కొరకు ప్రార్థన
చేద్దాం. భార్య సార్ యామిని ప్రియంక సార్, అమ్మాయి 3 సెకండ్స్ సార్, 3 మంత్స్ సార్.
యామిని,
యామిని ప్రియంక సార్, అమ్మాయి ఆయుష్ హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. నిన్న నెలలో 16 నుంచి 25 లోపల డెలివరీ అవుతుందని చెప్పారు సార్. పాపం అతను క్వారంటైన్ లో ఉన్నారు సార్, కొంచెం చేయండి ఖచ్చితంగా.
యామిని డెలివరీ కోసం ప్రార్థన చేద్దాం. ఇంకా ప్రేయర్ పాయింట్ అని చెప్పండి త్వరగా. ముగించుకుందాం బ్రదర్, ముగింపు ప్రయత్నం చేసి బ్రదర్.
యామిని శాస్త్రి గారు డెలివరీ చేసి కదా, అది
డెలివరీ హస్బెండ్ ఏమో క్వారంటైన్ లో ఉన్నాడు, ఆమెకు డెలివరీ డేట్ ఇచ్చారట, దానికి భర్తిక స్వస్థత కోసం ప్రార్థన చేయమండి.
మంచిదన్నా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, జయం కలిగిన దేవా, మీ పాదాల పొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఒరే కాలమైనా మీ పేరు రాసుడు మా సహోదరుడు మహేష్ అని మీరు నిలబెట్టుకుని ప్రభున తండ్రినైనా మరి పరలోకపు మాటలు ప్రభున తండ్రిని వినడానికి మీరు ప్రోత్సహించారు. దయగల మా తండ్రి, అది శ్రేష్టమైనటువంటి మాటలు మీ దివ్యగ్రంథం ద్వారా వాక్యముల ద్వారా ప్రభు మాకు అనుగ్రహించి ప్రభున తండ్రిని మీ మాటలు వినే ప్రభున తండ్రిని ధనిలుగా మమ్మల్ని చేసినందుకై వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. త్వరలోకి శ్రేష్ఠ వర్తమానాన్ని కాలస్థమైన వినడానికి మీరు ప్రోత్సహించినందుకే వందన స్తోత్రాలు. ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఒక్క సహోదరుడు సహోదరి ప్రభు విన్నారు, విన్నటువంటి వాక్యము నిష్ప్రయోజనం కాకుండా నిష్ఫలితం కాకుండా ప్రభు వారి హృదయాల్లో వారి జీవితాల్లో కుటుంబాల్లో నిరంతరంగా ఫలించినట్లుగా మీరు ఎక్కువ చూపించండి. వాక్యానుసారం జీవితాన్ని నేను కూడా ప్రభుత్వాన్ని జీవించాలని ప్రతి ఒక్కరూ కూడా తీర్మానం చేసుకుని అదేగా ప్రభుత్వం విన్న వాక్య వర్తమానాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా మరి వారు ఉన్నటువంటి కుటుంబాల్లోనూ పట్టణాల్లోనూ దేశంలోనూ ప్రభుత్వండి ఆశీర్వదకరంగా ఉన్నట్లుగా మీరే ఎక్కువ చూపించండి. అలాంటి తీర్మానాన్ని కలిగి ప్రభుత్వండినైనా సంఘం ఏ రీతిగా మీ ఎదుట నిలబెట్టుకోవాలనుకుంటున్నారో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మహిమల సంఘంగా మీ ఎదుట నిలబెట్టుకోవాలని మీరు ఆశిస్తున్నారు. కాబట్టి ఈ 3 విషయాలు మా జీవితాల్లో పరిశుద్ధతను కోల్పోకుండా నిర్దోషత్వాన్ని కోల్పోకుండా మీరు మేము సంఘము మరి యోహాన్ స్వార్త 17:22 ప్రకారం మీరు తండ్రి ఏకమై ఉన్నలాగున సంఘము కూడా ఏకమై ఉండాలని ప్రభుత్వం మీ మహిమ అనుగ్రహించి వెళ్ళినారు. కాబట్టి ప్రభువా మీ వాక్యం ప్రవణతని గిట్టి మహిమను కోల్పోకుండా ప్రభున తండ్రిని ఆయన మేము వీటిని కాపాడుకుని మీరు రాబోతున్న త్వరలో మీ ఎదుట ప్రభున తన ఆరీతికి మీరు నిలబెట్టి నిలబడినట్లుగా మీరే కృప చూపిస్తారని ప్రార్థన చేస్తున్నా. కృప కలిగిన తండ్రి, ఉదయ కాల సమయంలో నేను ఒక వర్తమానాన్ని బట్టి ప్రభు ప్రతి ఒక్కరూ అలాంటి తీర్మానం కలిగి ప్రభున తండ్రిని ఆయన ఇవన్నీ ఎదుర్కొనే స్థితిలో మేము ఉండగలిగినట్లు మీరే కృప చూపించండి. ఎస్ఆర్జీని ఆశీర్వదించండి, దీవెనకరంగా చేయండి. దీని ద్వారా జరుగుతున్న పరిచర్ని ప్రభు ప్రభునతను ఇంకను విస్తరింపజేసి అనేకుల రక్షణ కొరకు ప్రభున తండ్రినైన మీరు ప్రభున తండ్రినైన పరిచయం జరిగించడానికి సహాయపడతారని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా అయ్యో ప్రభున తండ్రినైన ఇవ భారంగా ప్రార్థన చేసి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభున తండ్రి కరోనా వైరస్ ప్రభు నిర్మూలించబడినట్లుగా ప్రభున తండ్రి అందరూ కూడా మరి ప్రభు భారంగా ప్రార్థన చేయడానికి మా కూడా మీరు అందరికీ మనసు పెట్టుకుని వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఆశ్ర ద్వారా మమ్మల్ని అందరూ కూడా ప్రేరేపిస్తున్నారు, నేను మేము ప్రార్థన చేస్తున్నాం. అయితే ప్రభున తండ్రిని ఆయన కార్యము జరిగించే దేవుడు మీరు, ప్రభునతను మీరే కృప చూపించండి. ప్రభా ఈ వైరస్ నిర్మూలించబడటానికి మీరే సహాయపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభున తండ్రి ఆయన ప్రభు ప్రత్యేకంగా మరి అనారోగ్యంగా ఉన్నటువంటి మీ ప్రజల కొరకే ప్రార్థన చేసుకుంటున్నాం. మరి మా ప్రియులు సహోదరుడు మరియు హోమ్ గారి మల్లి గారి కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. దేవవారి ప్రభుత్వ తండ్రి వారి బాబు ప్రభుత్వ తన హాస్పిటల్ ఉన్నారని తెలియజేస్తున్నారు. మరి క్రిటికల్ కండిషన్ లో ఉన్నారని ప్రభుత్వం తెలియజేస్తున్నారు. జ్ఞాపకం తెచ్చుకోరండి ప్రభా నచ్చండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు ప్రభాన మీరు కాపాడగలిగే దేవుడు. ఎందుకంటే ప్రభా మీరు చెప్తూ ఉంటున్నారు, వాగ్దానాలు మాపై నిలిచి ఉన్నాయి, నమ్మక మీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నారు. ఓ దేవ కనికరం కలిగిన తండ్రి ప్రభు, మీరు అసాధ్యమైన ఏదీ లేదు ప్రభా. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభు మాకే తెలియదు, కానీ సమస్త మీరు దేవుడు. అలాంటి పరిస్థితుల నుంచి మీరు కనిపించి మంచి ఆరోగ్యం శక్తిని బలం ఇచ్చి ప్రభా బిడ్డను మీరు లేవనెత్తారని ప్రార్థన చేస్తున్నాం దేవాన తండ్రి. అలాగే ప్రభా మరి ఏ కాన్సల్ నాగేంద్ర గారి పరిస్థితి ప్రార్థన చేస్తుంటున్నాం. వారికి అనారోగ్యం హాస్పిటల్లో తెలియజేస్తున్నారు, వారిని మీరు జ్ఞాపకం తెచ్చుకోరండి ప్రభా. నా తండ్రి వారిని కూడా మీరు స్వస్థ అనుగ్రహిస్తారండి, మీ బిడ్డలు లేవనెత్తండి ప్రభా, శక్తిని బలాన్ని అనుగ్రహిస్తారండి ప్రభా. అతని సంపూర్ణమైన ఆరోగ్యం దాన్ని చూపిస్తామని ప్రార్థన చేస్తున్నాం. ఓ దేవా ప్రభు నచ్చండి, ఆయన దాంట్లో అబ్రహాం గారికి ప్రార్థన చేస్తున్నాం, వారిని మీరు జ్ఞాపకం తెచ్చుకోరండి. చాలా ఎంత బాధపడుతున్నారు కనికరం చూపించండి ప్రభా. మీ గాయపడిన హస్తం స్వస్థత మీడియా అనుగ్రహిస్తారని ప్రార్థన చేస్తున్నాం. మరి తండ్రి సిస్టర్ మీరు జ్ఞాపకం తెచ్చుకోనండి, తన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంతా రక్షించబడి మీ తండ్రిగా మీరు చూపించండి, కుటుంబానికి మీరు ఆదరణ తప్పగా ఉండండి. మరి కుటుంబాన్ని ఆదరించండి ప్రభు, నా తండ్రి నైనా జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు. మరి ప్రభు నా తండ్రి నైనా మీరే సహాయపడి ప్రభు నా తండ్రి నైనా మరి కుటుంబానికి మీరు త్వరని నడిపిస్తారని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభు నా తండ్రి విజయవాడ మరి ప్రభు నా తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ లో మరి 17 మంది ప్రభు క్వారంటైన్ లో ఉన్నారని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రభా నా తండ్రి వారిని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి, నైనా వారిని కనికరం చూపిస్తారని ప్రార్థన చేస్తున్నాం. కనికరం కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, మీ పాదాలు పొందనాలి స్తోత్రములు తండ్రి. వారు ప్రభన తండ్రి నాయన మరి ప్రభు ఈ వైరస్ ప్రభన తండ్రి నాయన వ్యాప్తి చెందకుండా మరి ప్రభన తండ్రి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రభన తండ్రి నాయన ప్రభన తండ్రి ఉద్యోగాలు చేసి ప్రభన తండ్రి నాయన వారు ఈ వైరస్ బారిన పడినారు, వారిని మీరు జ్ఞాపకం తెచ్చుకోరండి అయ్యా. ప్రభన తండ్రి నాయన మంచి ఆరోగ్యం శక్తి బలం ప్రభా త్వరగా కోలుకొని మరలా వారి విధుల్లో తెరగట్టి మీరే కృప్చూపిస్తారని ప్రార్థన చేస్తున్నాను. మరి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోరండి, వారికి మీరు తోడేనండి. ప్రతి ఒక్క పరిస్థితుల్లో ప్రభన తండ్రి మీ సహాయాన్ని వారికి అనుగ్రహిస్తారని ప్రార్థన చేస్తున్నాం దేవాలయ ప్రభన తండ్రి. మరి యామిని సిస్టర్ కొరకే ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభన తండ్రి. వారు మరి ప్రభన తండ్రి నాయన డెలివరీ దినాలు ప్రభన తండ్రి దగ్గర పడుతుంటున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో ప్రభన తండ్రి సహకారంగా ఉన్నటువంటి భర్తగా ప్రభు మరి ప్రభన తండ్రి క్వారంటైన్ లో ఉన్నారని తెలియజేస్తున్నారు అయ్యా. ప్రభన తండ్రి మీరే కనికరం చూపించు అయ్యా ప్రభు. ప్రతి పరిస్థితిని ప్రభు మీరు ప్రభన తండ్రి సక్రియ దేవుడు తండ్రి నాయన. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు వారికి మీరు తోడైనండి ప్రభన తండ్రి నాయన. మరి ప్రభన తండ్రి సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం చేసి బలం ఇవ్వండి. మరి ప్రభన తండ్రి నన్ను ఒక ప్రభుత్వమైన డెలివరీ పరిచే ప్రార్థన చేస్తున్నాము, కనికరము చూపించండి దేవన తండ్రి నాయన. అందుకొరకై ప్రభన తండ్రి నాయన పరిస్థితులను ప్రార్థన చేస్తున్నాం. మరి భర్త గారిని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ఆ క్వారంటైన్ నుంచి కూడా ప్రభన తండ్రి నాయన. మరి త్వరగా ప్రభన తండ్రి నాయన మరి వచ్చే వారికి సహకారంగా ఉన్నట్లుగా మీరే కృప చూపించండి దేవా. మీకు వందనాలు. అలాగే ప్రభావం ఒకరికి ప్రార్థన చేస్తున్నాం, వారిని మీరు జ్ఞాపకం తెచ్చుకోనండి. వారి అనారోగ్యంగా ఉన్నారని తెలియజేస్తున్నారు, వారిని మీరు కనిపించండి దేవన తండ్రి నాయన. సంపూర్ణ సత్తును ప్రభన తండ్రి నాయన ఆరోగ్యం శక్తిని బలం అనుగ్రహిస్తున్న ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైతే ఉన్నారో అనారోగ్యంగా వారిని మీరు జ్ఞాపకం తెచ్చుకోనండి, వారి కూడా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేపిస్తామని ప్రార్థన చేస్తున్నాం దేవన తండ్రి. ప్రతి ఒక్క విపత్కర పరిస్థితుల నుంచి ఉపద్రవాల నుంచి వారిని విడిపిస్తుంది దేవా. మీకు అందిన ఎస్ఎఫ్జి ప్రభుత్వం కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించండి దేవన తను. ఏ రీతిగా మీరు ప్రభు వాగ్దానం చేస్తున్నారు, నేను బట్టి మీ దేశాన్ని మీ కుటుంబాన్ని ప్రభుని పట్టణ ఆశ్రయిస్తానని ప్రభున తండ్రి నేను వాగ్దానం చేస్తున్నారు ప్రభున తండ్రి. మమ్మల్ని బట్టి ప్రభున తండ్రి నేను మేము కూడా ఆ వాగ్దానం మరి ఎలా ఉంటే మీరు వాగ్దానం చేస్తారని ప్రభున తండ్రి మీరు తెలియజేశారు. అలా ఉండి మేము ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వదకరంగా ఉండటానికి మీరు కూడా కృప చూపిస్తారని ప్రార్థన చేస్తూ ఇప్పటి వరకు జరిగించిన పరిచయంతో కూడా మీ కృపల హస్తాన్ని సమర్పించుకుంటున్నాం ప్రభున తండ్రి నాయన. మీ పాదసన్నిధిని ఉంచుకుంటున్నాం, మీరు కట్టి ఫలింప చేయండి దేవన తన అనేకులకు ఆశీర్వదకరంగా ఉన్నట్లుగా మీరు కృప చూపిస్తాం ప్రార్థన చేసుకుంటూ మనం చేయండి. మీ కృపల హస్తాలతో దీవించి ఆశ్రయించండి మీ ఆశ్ర కుటుంబాన్ని కూడా మీరు నాకు తెచ్చుకుని ఇంకొన పరంగా ప్రభున తండ్రి నాయన ఇంకో ప్రభున తండ్రి మీ పరిచయలు వినియోగించుకుని మమ్మల్ని అందరూ ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకుని ప్రభా ఈ పరిచయలు పాదభాగస్థం చేసుకున్నందుకు మమ్మల్ని ధన్యులుగా చేసినందుకు మీకు అందరూ చెల్లిస్తూ మహిమగనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ఇప్పటి వరకు తోడుగా కృష్ణ చెల్లిస్తూ ఉన్న సమయమంతట్లు కూడా మీరు మా తోడని నడిపిస్తున్నామని మా ప్రభువును మీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్.
పరమ తండ్రి ప్రేమ, పరమ ప్రభువులు, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత ఈ ఉదయకాలం కూడి వచ్చిన సంజే గ్రూప్ లోని బిడ్డలందరికీ, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర పోలీసు కుటుంబాలకును, పోలీసు అధికారులకు, వాక్యం అందించిన మహేష్ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.